ఆత్మబంధులారా, అహం భావన వచ్చిన తర్వాతే మిగతా భావనలన్నీ వస్తాయి. మొత్తం మనకి ఏ తలంపులు వచ్చినా ఈ మాయనేనిలోంచే వస్తున్నాయి. ఏదైతే మనకు నేనుగా వ్యక్తమవుతుందో దాన్ని మాయనేను అంటారు. ఆ మాయనేను అడుగున అసలు నేను ఉంది. ఇప్పుడు మనకి వ్యక్తమయ్యేది మాయనేను. మనకి ఏ తలంపులు వచ్చినా, మంచి తలంపులు వచ్చినా, చెడు తలంపులు వచ్చినా మాయనేనే కారణం. ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి అహం భావన వచ్చిన తర్వాత ఇతర భావనలు వస్తాయి. ముందు నేననే భావన కలిగాక ఇతర భావనలు వస్తాయి, ఇతర తలంపులు వస్తాయి. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంటికాడ మాట్లాడుకుంటారు, సమాజంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ మాట్లాడుకున్నా వాళ్ళ మాటలకి, వాళ్ళ సంభాషణలకి కేంద్రం ఏంటంటే అహంభావన. అహంభావన వచ్చాక భావన వస్తుంది, భావన వచ్చాక మాట వస్తుంది. సర్వసాధారణంగా ఒకరికొకరు పొగుడుకుని ఒకళ్ళ అహంభావాన్ని ఒకళ్ళు సంతృప్తిపరుచుకుంటారు. సమాజంలో జరిగే పనిది, మానవ సమాజంలో ఎక్కువగా జరిగేది ఏంటంటే వాళ్ళ యొక్క అహంభావాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం ఎక్కువ పని చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మాటలకి కేంద్రం అహంభావనే, పనికి కేంద్రం కూడా అహంభావనే. నువ్వు ఏ అహంభావన ఆధారంగా పెట్టుకుని, కేంద్రంగా పెట్టుకుని మాట్లాడుతున్నావో, పని చేస్తున్నావో, అహంభావం నువ్వు కాదని నీకు శాస్త్రం చెప్తుంది, గురువు చెప్తున్నాడు. శాస్త్రం చెప్పినా గురువు చెప్పినా వినకుండా నువ్వు దాన్ని కూడా తిరుగుతావేంటి, దానితో తాదాక్ష్యం పొందుతావేంటి, దాని చుట్టూరు తిరుగుతావేంటి అని అడుగుతున్నాడు ఇక్కడ రమణాచార్యుడు. అది శాస్త్రం చెప్తామని అహంభావన కాదని గురువు కూడా చెప్తున్నాడు, దేవుడు కూడా చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా దానితో నువ్వు తాదాక్ష్యం పొందుతావేంటి, దాని చుట్టూరు తిరుగుతావేంటి, దాన్నే కేంద్రంగా పెట్టుకుని నువ్వు మాట్లాడతానంటి, దాన్నే కేంద్రంగా పెట్టుకుని పని చేస్తానంటి. నువ్వు అహంభావం నువ్వు విడిచిపెట్టి చూడు, అప్పుడు దానికి ఆధారంగా ఉన్న వస్తువు పరమాత్మ నీ హృదయంలో ఉందో లేదో నీకు తెలుస్తుంది. దేన్నైతే విడిచిపెట్టమని పరమేశ్వరుడు చెబుతున్నాడో, దాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నీకు వస్తువు కనిపించకపోతే అడుగు, నాకు దేవుడు కనిపించటం లేదా. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి, సబ్జెక్టు ప్రధానంగా ఆలోచించుకోవాలి. సబ్జెక్టే ప్రధానం. ప్రహ్లాదుడి తండ్రి పేరు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడికి ఎక్కడా దేవుడు కనపడలేదు. హిరణ్యకశిపుడు ఏమంటాడంటే దేవుడు ఎక్కడా కనపడటం లేదు అని హిరణ్యకశిపుడు అన్నాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడంటే దేవుడు కనిపించకుండా ఎక్కడున్నా అంతటా దేవుడేనని ప్రహ్లాదుడు అన్నాడు. ఆశ్చర్యం చూడండి, ప్రహ్లాదుడు ఏమన్నాడంటే అంతటా దేవుడే, ఎక్కడ దేవుడు లేని చోటు ఎక్కడుంది అన్నాడు ప్రహ్లాదుడు. దేవుడు నాకు ఎక్కడా కనిపించటం లేదని హిరణ్యకశిపుడు అన్నాడు. అంటే స్థూల బుద్ధి ఉన్నవాడికి, స్థూల దృష్టి ఉన్నవాడికి, ఈ రాతి బుద్ధి ఉన్నవాడికి దేవుడు కనపడడు. ఎవడికైతే సూక్ష్మ దృష్టి ఉందో, ఎవడికైతే జ్ఞాన దృష్టి ఉందో, ఎవడికైతే సూక్ష్మ బుద్ధి ఉందో వాడికి అంతటా దేవుడు కనిపిస్తాడు. హిరణ్యకశిపుడికి స్థూల దృష్టి ఉంది కాబట్టి వాడికి ఎక్కడా దేవుడు కనిపించలేదు. ప్రహ్లాదుడికి జ్ఞాన దృష్టి ఉంది కాబట్టి అంతటా దేవుడే ఇందు గలడు ఉంది లేడని సందేహము వలదు చక్రి. అంతటా దేవుడు కనిపించాడు ప్రహ్లాదుడికి. కారణం ఏంటంటే ఆయన దృష్టి జ్ఞాన దృష్టి, సూక్ష్మ దృష్టి. హిరణ్యకశిపుడికి స్థూల దృష్టి ఉంది కాబట్టి ఆయనకి ఎక్కడా దేవుడు కనిపించలేదు. అందుచేత ఇక నీవు అహంభావాన్ని విడిచిపెట్టి చూస్తే భగవంతుడు ఉన్నాడో లేడో నీకు తెలుస్తుంది. నువ్వు దేనితోటైతే తాదాత్మ్యం పొందకూడదని ఈశ్వరుడు చెప్పాడో దానితో తాదాత్మ్యం వదులుకుంటే అప్పుడు నీకు ఈశ్వరుడు తానుగా వ్యక్తం అవుతాడు. నువ్వు జాగ్రత్త వ్యవస్థలో నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు అహంభావన చుట్టూరు తిరుగుతాంటే అది ఎలా పోతుందయ్యా అన్నాడు. ఇంట్లో పని చేసినా, సమాజపరంగా పనిచేసినా అహంకారాన్ని ఆధారంగా పెట్టుకుని మీరు పనిచేస్తున్నారు. అంతేత వండకటం లేదు. రమణ మహర్షి గారు చెప్పిన మార్గం ఏమిటంటే, దీన్ని గొడవ పెట్టి కూర్చుంటే మీరు ఊరించి మీరు బయటకు రాలేరు, దీన్ని వదిలేసి నేరుగా చైతన్యాన్ని పట్టుకోండి. ఈ అహంకారాన్ని వదిలేసి, దీన్ని కూడా వదిలేసింది మీకు అడ్డొస్తుంది, అది పలచగా ఉందో లేకపోతే చక్కగా ఉందో దాన్ని కూడా వదిలేయండి. దీన్ని గొడవ వదిలేసి నేరుగా మీరు చైతన్యాన్ని పట్టుకుంటే, నేరుగా బ్రహ్మమును పట్టుకుంటే, నేరుగా భగవంతుని పట్టుకుంటే దీని అంచులు అదే పోతుంది. మొక్కను మనం చంపక్కర్లో నీళ్లు పోయి మారేస్తే దాని అంతా అదే చచ్చిపోతుంది. అదేవిధంగా నువ్వు అహం భావన గొడవకు వెళ్లకుండా దాని గొడవ వదిలేసి నేరుగా నువ్వు ఈశ్వరుడు గొడవలో ఉంటే దాని అంతరది నశిస్తుంది. మన స్వరూపం బ్రహ్మమే, మన స్వరూపం ఆత్మే, మన స్వరూపం చైతన్యమే. అయితే ఆనందాన్ని అనుభవంలోకి రాకుండా ఈ అహంభావన అడ్డస్తుంది కాబట్టి దీని గొడవ వదిలేసి నేరుగా నువ్వు చైతన్యం గొడవలోకి వెళ్ళిపో, బ్రహ్మమ్మ గొడవలోకి వెళ్ళిపో. అప్పుడు దీని అంతా ఇదే వాడిపోతుంది. అప్పుడు బ్రహ్మమే నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. నీ యాక్టివిటీస్ నువ్వు రోజు అంటే నీ ఇంటికాడ నీ పనులు మీరు శ్రద్ధగా చేసుకోండి, నీ కార్యక్రమాలు మీరు జాగ్రత్తగా నిర్వర్తించుకోండి, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లో మీరు కలగ చేసుకోకండి. ఇతరుల గొడవల్లో మీరు ఎక్కువ కలగ చేసుకుంటే అంటే అహంభావన పెరిగిపోతూ ఉంటుంది, అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. అలాగని మీరు చేసుకునే పనుల విషయంలో మీరు అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధగా చేసుకోవాలి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మన అహంభావంతో తాదాత్మ్యం వదులుకోవటానికి మనం వచ్చాం. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. అంటే ఈ శరీరం మరణించే లోపల అహంభావనతో ఆ దేహంతో మనకున్న తాదాత్మ్యం కనుక తగ్గించుకుంటే మనకి అంటే ఈ సృష్టిలో మనం ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే పరమేశ్వరుడు మనకి వ్యక్తమవుతాడు. అంటే ఆనందం మనకు తెలుస్తుంది. మనం పని చేస్తుంటే అహంభావం వచ్చి మధ్యలో కలబడిపోతాము. ఎవరితోటైనా నాలుగు మంచి మాటలు మాట్లాడదామంటే వచ్చి అహంభావన కలబడిపోతుంది. అంటే మీరు చేసే పనిలో, మీ మాట్లాడే మాటలో, మీరు చేసే పనిలో అహంభావన అడ్డు రాకుండా మీరు చూసుకోండి. దాని వాడకం తగ్గించే ఈ మాయలేని గాఢ నిద్రలో లేదు, మెలకులో వస్తుంది, స్వప్నంలో వస్తుంది. ది ఇంటలెక్ట్ ఈజ్ స్టిల్, ది బాడీ ఈజ్ స్టిల్, అండ్ ది సెల్ఫ్ ఈజ్ దేర్. నీకు ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు పాలకోడేరు గొడవలు తెలియదు, గంగాదేవి గుడి గొడవలు తెలియదు నీకు, మీ దేహం గొడవ తెలియదు, మీ కోపాల గొడవ తెలియదు, మీ ఇష్టాల గొడవ తెలియదు, మీ అయిష్టాల గొడవ తెలియదు. మీ మనస్సు పడి ఉంటుంది, మీ అహంకారం పడి ఉంటుంది, దేహం పడి ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇవన్నీ పడిపోయి ఉన్నప్పటికీ మీ స్వరూపంలో మీరు ఉన్నారు. ఏ గొడవ లేదు గాఢ నిద్రలో. మీరు మీ దేహం కూడా మీకు లేదు, మీ దేహం కూడా శబ్దం లేకుండా నిశ్శబ్దంగా శవంలాగా పడి ఉంటుంది. మీ మనస్సు ఏం ఆందోళన చేయటండదు, నిశ్శబ్దంగా పడుంది. మీ మనస్సా నిశ్శబ్దంగా ఉంది, మీ శరీరమా ఏమి స్టిల్గా ఉంది, ఏమి కదలక నగలక లేకుండా స్టిల్గా ఉంది. కానీ అక్కడ మీరు ఉన్నారు, మీ సెల్ఫ్ గుడ్డి కంటిన్యూ అవుతుంది. మీ లోపల మీరు ఉన్నారు అంటే శరీరం అణిగిపోయినప్పుడు, ప్రపంచం అణిగిపోయినప్పుడు, మనస్సు అణిగిపోయినప్పుడు కూడా ఆ గాఢ నిద్రలో మీరు సుఖముగా ఉన్నారు. దేహం అణిగిపోయిన తర్వాత, వాక్ అణిగిపోయిన తర్వాత, మనస్సు అణిగిపోయిన తర్వాత, ప్రపంచం అణిగిపోయిన తర్వాత కూడా మీరు మీ హృదయంలో ఉన్నారు. అయితే మెలకు రాగానే మీకేమొస్తుంది, ఈ దేహము నేననే భావన మీకు వస్తుంది. అంటే ఒక నేను వస్తుంది, వచ్చి ఏం చేస్తున్నాడు, నేను దేహానికి పరిమితం అయిపోతుంది. మీరు మెలకులోకి రాగానే ఏ నేనైతే దేహానికి పరిమితం అయిపోతుందో అదే మీరు అనుకుంటున్నారు మీ దుఃఖానికి కారణం. గాఢ నిద్రలో నుంచి మెలకులోకి రాగానే ఒక నేను వచ్చి మీ దేహాన్ని చుట్టుకుంటాను. ఆ దేహాన్ని చుట్టుకుని ఏం చేస్తుంది, సత్యమా అసత్యం అంటే అది అసత్యమే. అసత్యమైన నేను మీకు సత్యముగా కనిపిస్తాను. నిజా నేను ఈ మాయ నేను ఎలా కనిపిస్తానంటే మీకు నిజంగా కనిపిస్తాను. అంటే మీరు ఏదైతే నిజము కాదో దాన్ని విడిచిపెట్టాలి, మాయను విడిచిపెట్టాలి, నిజమైన నేను పట్టుకోవాలి. విడిచిపెట్టవలసిన నేను విడిచిపెట్టాలి, పట్టుకోవలసిన దాన్ని పట్టుకోవాలి. అయ్యే మీకు ఏ తలంపు రానివ్వండి, మీకు ఏ తలంపు రానివ్వండి. ఆ తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మాయ నేనులోంచే వస్తున్నాయి. అంటే దేహగతమైన నేనులోంచే వస్తున్నాయి, దేహబుద్ధిలోంచే వస్తున్నాయి. మొత్తం అన్ని కూడా దేహబుద్ధిలోంచే వస్తున్నాయి. అంటే ఈ మాయనే కనుక అణిగిపోతే మాయ నేనులోంచి వచ్చే తలంపులన్నీ కూడా అణిగిపోతాయి. ఈ మాయ నేను అడుగునే శిశలైన నేను ఉంది, అసలైన నేను ఉంది, సత్యమైన నేను ఉంది. ఆ సత్యమైన నేనుకి శాస్త్రంలో వేదంలో ఏమని చెప్పారంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అని చెప్పారు. అంటే ఒక రోజు నుండి ఇంకో రోజు లేకుండా వెళ్ళిపోయేది సత్యము కాదు. దేహం కనిపించినా కనిపించకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, ఏదైనా నిన్ను విడిచిపెట్టకుండా ఉంటుందో అది సత్యం. ఆచార్యుల వారు చెప్పేది ఏంటంటే ఏది శూన్యమైనా ఈ లోపలటువంటి నేను నీకు వ్యక్తమవుతాను చూసావు, అవి శరీరం చనిపోయిన తర్వాత కూడా అది శూన్యము కాదు. సర్వకాలాల్లో సర్వ అవస్థల్లో నీకు దేహం కనిపించినా కనిపించకపోయినా, సృష్టి కనిపించినా కనిపించకపోయినా, ఆ లోపల ఉన్నటువంటి నిజమైన నేనే, ఆ నిజమైన నేను నీకు 24 అవర్స్ అంటే ఒక క్షణం కూడా ఆపు లేకుండా నీకు అది వ్యక్తం అవుతా ఉంటుంది. అది శూన్యము కాదు, దాన్ని శూన్యము చేయడం, దాన్ని మనం శూన్యము కాకుండా నిరంతరము నేను 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 అని వ్యక్తం అవుతాను లోపల. ఇప్పుడు మనకి మాయనేనే వ్యక్తం అవుతాను, మాయనేను వ్యక్తం అవుతుంది. ఈ మాయనేనికి ఆధారంగా ఒక సత్యమైన నేను ఉంది. అది ఎక్కడుంది? మాయనేను యొక్క మొదలలోనే ఉంది. ఆ మాయనేని యొక్క మొదలలోనే ఉంది. అంటే ఈ నేను మాయనేను యొక్క మొదలలో అసలు నేను ఉంది. ఆ అసలు నేను నీకు అది ఎప్పుడు నీకు అది శూన్యం కాదు. అది దాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే ఇప్పుడు నీ మాయనేను ఎలా వ్యక్తమవుతుందో, లోపల ఉంటుంది సత్యమైన నేను కనుక ఎలా వ్యక్తమైతే అది నీ కడసారి జన్మ, అది నీ చివరి జన్మ. మళ్ళీ నువ్వు శరీరాన్ని మోయక్కర్లేదు. మనకు మరణం వచ్చినప్పుడు ఎందుకు భయం వేస్తుంది అంటే మరణించిన తర్వాత మనం ఉండము అని అనుకోవటం వల్ల భయం వేస్తుంది. ఆ సత్యమైన నేను నీకు వ్యక్తమైనప్పుడు శరీరం మరణించిన తర్వాత కూడా నీ ఎగ్జిస్టెన్స్ కి భంగం లేదు, నువ్వు ఉంటావన్న సంగతి నీకు తెలుస్తా ఉంది, కాబట్టి నీకు భయం ఉండదు. అప్పుడు నీకు భయం మిమ్మల్ని వదిలేస్తుంది. ఏంటి, దేహం మరణించిన తర్వాత కూడా మీరు ఉంటామన్న సంగతి మీకు స్పష్టంగా అది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి, నీకేమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఎవరు దుఃఖపడుతున్నారు? ఈ అబద్ధమైన నేనే లోపల దుఃఖపడతాను. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, ఎవరైనా ఈ అబద్ధమైన నేను తిరుగుతున్నారనుకోండి, ఆ తిట్టి వాళ్ళందరూ మీకు స్నేహితుడు అన్నారు. ఈ అబద్ధమైన నేను ఎవరైనా తిరుగుతాంటే అది ఆ తిట్టి వాళ్ళందరూ మీకు స్నేహితులే అన్నారు. కారణం ఏంటి? ఏ నేనైతే మీరు పోగొట్టుకోవాలో ఆ నేను నాడు తిరుగుతున్నారు. మరి అర్థం చేసుకోండి, వాళ్ళు సహకరిస్తున్నారు అన్న సంగతి మీకు తెలియకే మీకు కోపాలు వస్తాయి. అంటే మనం ఏ నేను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ నేను తొలగించుకోవడానికి వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నారు. వాళ్ళు మనకేం అపకారం చేయటం లేదు, ఉపకారమే చేస్తున్నారు. మనకి తెలియక వాళ్ళు అపకారం చేస్తున్నారని మనం అనుకుంటాం. నేను దేహమును కాదు మనస్సును కాదు నేను ఆత్మని అని అనుకుంటున్నాను. అది కూడా నిజం కాదు, అది కూడా తలంతే. ఊరికే నీకు సహాయం చేయటం కోసం అలా చెబుతున్నారు. ఇప్పుడు మనకి నేను ఒకటి వ్యక్తం అవుతాను, ఒక అదేంటది? తలంపు. అందుచేత ఇది తలంపు కాబట్టి గాఢ నిద్రలో అన్ని తలంపులు అణిగినప్పుడు ఈ తలంపు కూడా అణిగిపోతుంది. ఇది తలంపు కాదనుకోండి, గాఢ నిద్రలో కూడా ఇది అనగదు. నిజమైన వస్తువులో నేను అని తలంపు లేదు. అయితే మీరందరూ జ్ఞానులు అయిపోవాలంటే, మీకు అందరికీ ఆత్మజ్ఞానం వచ్చేయాలంటే, ఆత్మసుఖం వచ్చేయాలంటే, ఆత్మశాంతి వచ్చేయాలంటే, అబద్ధమైన నేను మాయ నేను ఓడకం తగ్గించమంటున్నారు. దాని ఓడకం మాయని దాని జోలికి వెళ్ళకనేది మంచిది కాదు. ఆ మాయ లేని జోలికి మీరు వెళ్ళొద్దు. నేరుగా మీరు ఏదైతే అవునో దాని వంక చూసుకోండి. దీని కూడా ఎందుకు? మీరు కాని దాని కూడా ఎందుకు? మీకు గురువు చెప్పినా శాస్త్రం చెప్పినా దేవుడు చెప్పినా దాని చుట్టూనే మేము తిరుగుతామంటారేమిటి? దేనితోటి మీరు తాదాత్మ్యం చెందకూడదు, దానితోటి తాదాత్మ్యం చెందుతారంటారేంటి? శాస్త్రం చెబుతోంది, గురువు చెబుతున్నాడు, ఈశ్వరుడు చెబుతున్నాడు. అయితే దాన్ని కూడా వదిలేయండి. నేను మోక్షాన్ని పొందాలంటున్నావు, నేను దేవుణ్ణి చూడాలని అంటున్నావు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఏ నేనైతే దేవుణ్ణి చూడాలంటుందో, ఏ నేనైతే మోక్షాన్ని పొందాలంటుందో, ఆ నేనని చూసే ఇంకేమీ అక్కర్లేదు అంటున్నారు. ఆచార్యుల గారు ఏం చెబుతున్నారంటే, మీరు సత్కర్మ చేసినా యజ్ఞము చేసినా యాగము చేసినా ఈ మాయనేనిలోంచి మీరు విడుదల పొందకపోతే నీకు జ్ఞానం కలగదు అని. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను పుణ్యాత్మను, నేను చాలా మంచి పనులు చేశాను, నేను నిజంగా పుణ్యాత్ములైతే నీ మనసు బాహ్యముఖానికి ఎందుకు వస్తుంది, నీ మనసు లోపలికి ఎందుకు వెళ్ళటం లేదు అంటున్నారు. చాలా మంది ఏమో నేను చాలా మంచి వాళ్ళం అని అనుకుంటారు, వాళ్ళు వాళ్ళే. నేను చాలా బుద్ధిమంతులు అని అనుకుంటారు. మీరు నిజంగా బుద్ధిమంతులైతే, మీకు నిజంగా కనుక సత్కర్మలు చేసి ఉంటే మీకు మనసు అంతర్ముఖం ఎందుకు అవ్వటం లేదు? మీకు నిజంగా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు చేసిన పుణ్యం నిజమైతే, ఆ మీరు చేసిన పుణ్యం నిజమైతే మీరు తప్పనిసరిగా మీ మనసు అంతర్ముఖం అవుతుంది. మనకు పుణ్య బలం లేకపోవటం వల్లే మన మనసు మనకి అంతర్ముఖం కావటం లేదు. నిజమైన వస్తువు అది నేను నేను అనదు. అక్కడ నేను అనే తలంపే లేదు. అక్కడ నేను అనే తలంపే లేదు. ఈ తలంపు వచ్చిన తర్వాత నీకు భయం వేస్తుంది, కానీ ఈ తలంపు లేనప్పుడు నీకు భయం లేదు. గాఢ నిద్రలో ఎవరు భయపడరు. గాఢ నిద్రలో ఎవరికైనా భయం వేస్తుందా? భయం లేదు. ఇప్పుడు మన శరీరం చచ్చిపోతుంటే మన అందరికీ భయం వేస్తుంది, అది కూడా ఒక తలంపి అని దొంగ సావులు అన్నారు కదా. మన శరీరాలన్నీ చచ్చిపోతాయి కదా, ఈ రోజు నీకు నిజమైన సావులు కాదు దొంగ సావులు అన్నారు. అంటే దొంగ సావులు అంటే ఈ శరీరం చచ్చిపోయినంతే వాడికి ఇంకో కొత్త శరీరంలో లభిస్తున్నాడు. పాత శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది. ఇవాళ చచ్చిపోయి రేపు పుట్టేవాడు కాదు, వాడు చచ్చినట్లు ఎక్క అవుతుంది అన్నారు. నేను ఇల్లు వస్తా ఉంటే ఇల్లు వస్తామని ఇంకో గంటకు సిద్ధం అయితే మీరు ఇల్లు రావటం ఏంటంటున్నారు. అంటే ఈవేళ చనిపోయి రేపు పుట్టేవాడికి చావు ఏంటది, చావే కాదు అంటున్నారు. ఎవడైతే తిరిగి జన్మించడో, తిరిగి ఎవడైతే ప్రకృతిలోకి రాడో, ఎవరికైతే దేహబుద్ధి నశించిందో వాడు నిజంగా మరణించినట్టు. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎన్ని చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్నిసార్లు నామాలు చేసినా దేహాభిమానం ఉన్నవాడికి జ్ఞానం కలగదు. దేహానికే పరిమితమైన బుద్ధి ఉన్నవాడికి, దేహాభిమానం ఉన్నవాడికి వాడిని రంపం పెట్టి కోసేసినా వాడికి జ్ఞానం కలగదు. ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటున్నామో ఇది నిజము కాదు, ఇది తలంపే అంటున్నారు. ఎందుచేత నిజము కాదు అది? అంటే మనం గాఢ నిద్రలో కూడా ఈ నేను కనుక మనకు వ్యక్తం అవుతుంటే అది నిజమే. జాగ్రత్త అవస్థలో వ్యక్తం అవుతుంది, గాఢ నిద్రలో అణిగిపోతుంది. అంచేది మీకు గాఢ నిద్రలో అన్ని తలంపులు అణిగినప్పుడు ఈ నేననే తలంపు కూడా అణిగిపోతుంది. అయితే మిగతా తలంపులని ఎంత అసత్యమో ఈ నేననే తలంపు కూడా అంత అసత్యం. ఇది అసత్యమో కాదనుకోండి, ఇది సత్యమే అనుకోండి, గాఢ నిద్రలో కూడా ఇది అనగదు. ఈ సబ్జెక్ట్ బాగా ఫాలో అవ్వండి. సబ్జెక్టు మీరు సబ్జెక్టు మీకు అర్థం కాకపోతే మోక్షం రాదు. మీకు కడుపు నొప్పి తగ్గిపోయింది, కాళ్ళు నొప్పి తగ్గిపోయింది, మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది, ఈ గొడవకే పరిమితమై ఉండకండి మీరు. కొన్ని మీకు కడుపు నొప్పి తగ్గిపోయింది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయింది, ఈ దేహం ఎంతకాలం ఉంటుంది? కానీ 1000 సంవత్సరాలు ఉంటుంది ఈ దేహం. అంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అవసరమే. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఎవరికి వస్తుందంటే శారీరక వ్యాపారం, మానసిక వ్యాపారం, ఇంద్రియ వ్యాపారం తగ్గించుకున్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇంద్రియ వ్యాపారం తగ్గించుకున్న వాళ్ళకి ఇంద్రియాలు చల్లగా ఉంటాయి, అణిగి ఉంటాయి. మానసిక వ్యాపారం తగ్గించుకున్న వాళ్ళకి మనస్సు అణిగి ఉంటుంది. అంటే ఎవడైతే జ్ఞాని అవ్వాలనుకుంటున్నాడో వాడు మానసిక వ్యాపారం, ఇంద్రియ వ్యాపారం తగ్గించుకుంటే వాడు మనస్సు అంతర్ముఖం అవుతుంది. వాడు మనసు ఏమవుతుంది? అంతర్దృష్టి కలుగుతుంది. మానసిక వ్యాపారం, ఇంద్రియ వ్యాపారం తగ్గించుకున్న వాడికి ఏం కలుగుతుంది? అంతర్దృష్టి కలుగుతుంది. ఏదైతే నిజమని నువ్వు అనుకుంటున్నావో అది నిజంగా నువ్వు అనుకున్నట్టే కనుక నిజమైతే గాఢ నిద్రలో కూడా అది అనగదు. నీ కామన్ సెన్స్ తోటి నువ్వు ఆలోచించు. ఇది ఆలోచించడానికి నీకు పెద్ద తెలివి అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. అంటే ఇది రూట్ థాట్. చెట్టుకు వేరు ఎటువంటిదో, ఒక చెట్టు ఉందంటే దానికి ఏముంటుంది? వేరు ఉంటుంది. అలాగే నీకు వచ్చే అన్ని తలంపులకి వేరు ఏమిటంటే నేను అనే తలంపు. ఆ చెట్టు యొక్క ఆకులకి, చెట్టు యొక్క కొమ్మలకి, చెట్టు యొక్క మొదలకి లోపల వేరు ఎలా ఉంటుందో, అలాగే నీకు వచ్చే ఆలోచనలకి, నువ్వు ఇచ్చే తలంపులకి, నీకు వచ్చే ఊహలకి ఈ నేను అనే మొదటి తలంపు వేరు లాంటిది. ఆ వేరు కనుక నువ్వు కట్ చేయలేకపోతే పైన ఉడికే కొమ్మలు కొట్టేసినా మళ్ళీ కొమ్మలు వచ్చేస్తాయి, పైన ఆకులు గిల్లేసినా పైన ఆకులు వచ్చేస్తాయి మళ్ళీ. ఆ మూల తలంపు, ఆ మొదటి తలంపు, ఆ రూట్ థాట్, ఆ చెట్టు వేరు నశించినప్పుడు చెట్టు నశిస్తుంది, కానీ పైన ఉడికి నువ్వు ఆకులు గిల్లినంత మాత్రం చేసి చెట్టు నశించదు. అయితే ఆ మూల తలంపును నువ్వు తొలగించుకోవాలంటే కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల మూల తలంపును నువ్వు నరకగలవు, కానీ వైరాగ్యం అనే ఖడ్గంతో, వైరాగ్యం అనే గొడ్డలతోటి ఆ మూల తలంపును నువ్వు తొలగించగలవు, కానీ నీకు వైరాగ్యం లేకపోతే నువ్వు తొలగించలేవు అన్నాడు. రమణ మహర్షి గారు అన్నారు, మీరు సబ్జెక్ట్ ముందు అర్థం చేసుకోండి, ధ్యానం తర్వాత చేద్దరు కానీ నీ ముక్కులో గాలి తర్వాత చూసుకుందరు కానీ నీ ముక్కులో గాలి ఎక్కడికే పోదు, నీ ముక్కులోనే తిరుగుతూ ఉంటుంది. ముందు విషయం మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, నాకేదో తలంపు వస్తుంది, మంచి తలంపు, చెడు తలంపు, ఏదో తలంపు వస్తుంది. అసలు నీకు తలంపు ఎందుకు రావాలి? ఇది బాగా అర్థం చేసుకోండి. తర్వాత నిగ్రహించుకోవడం తర్వాత చేసాం కదా. ముందు రోగం వస్తుంది, రోగం వస్తే ముందు వాడతాం, అది తర్వాత విషయం ఏంటి, మీరు ధ్యానం చేయదు ఎందుకంటే ఒకే వస్తువు నిరంతరము చింతించడం ధ్యానం తర్వాత చేయదు కానీ మీరు ధ్యానాలు కంగారు లేదు. ధ్యానం చేసుకుందిరు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఇలా మనం కూర్చున్నాం, మీకు భయం ఎందుకు వస్తుంది? తలంపు వల్ల భయం వస్తుంది, తలంపు వల్ల దుఃఖం వస్తుంది, తలంపు వల్ల వికారం వస్తుంది, తలంపు వల్ల కోపం వస్తుంది. తలంపు లేకుండా కోపం లేదు, తలంపు లేకుండా దుఃఖం లేదు. అది ఇలా కూర్చుంటే మనకు ఎందుకు రావాలి? అసలు చిత్తవృత్తి ఎందుకు రావాలి? నువ్వు అందరం ఇలా కూర్చున్నావు, అసలు నీకు తలంపు ఎందుకు వస్తుంది, చిత్తవృత్తి ఎందుకు వస్తుంది? దానికి ఆయన ఏమని చెప్పారంటే, నువ్వు ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటున్నావు, ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటున్నావు, ఆత్మ కానిదాన్ని ఆత్మనుకు దానితో తాదాత్మ్యం పొందుతున్నావు, నిజము కానిదాన్ని నిజమనుకుని దానితో తాదాత్మ్యం పొందుతున్నావు. అక్కడి నుంచి నీకు తలంపులు ప్రారంభం అవుతున్నాయి. సబ్జెక్ట్ బాగా క్లోజ్గా మీరు ఫాలో అవ్వండి, తొందర ఏమి లేదు, మన ఎవరు తరువుకి రావటం లేదు. మీరు అసలు తలంపు తర్వాత నిగ్రహించుగా, అలా తలంపు ఎందుకు పుడుతుంది మీకు? నిజము కానిదాన్ని నిజమనుకోవటం వల్ల, చైతన్యము కానిదాన్ని చైతన్యం అనుకోవటం వల్ల, మీరు కానిదాన్ని మీరు అనుకోవటం వల్ల మీకు చిత్తవృత్తి ప్రారంభమవుతుంది. చిత్తవృత్తి ప్రారంభమైన తర్వాత చిత్తవృత్తిని అనుసరించడానికి యోగం ప్రారంభం, భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం. అంటే యోగం ఎందుకు? చిత్తవృత్తిని నిరోధించటానికి, మీకున్న చిత్తవృత్తిని నిరోధించడానికి. అంటే ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, దేహానికి రోగం వచ్చిన తర్వాత మందు వాడటం కంటే అసలు దేహానికి రోగం రాకుండా చూసుకోవటం మంచిది అని. దేహానికి రోగం వచ్చిన తర్వాత మందు వాడటం మంచిది, అసలు దేహానికి రోగం రాకుండా చూసుకోవటం ఇంకా మంచిదని. మీకు చిత్తవృత్తి కలిగిన తర్వాత యోగం అవసరం అవుతుంది. అయ్యా చిత్తవృత్తే కనుక లేకుండా ఉంటే, అంటే మీరు కాని దానితోటి మీరు తాదాత్మ్యం పొందటం కనుక మానేస్తే మీరు అప్పుడు మీకు చిత్తవృత్తే కలగదు. అసలు మీరు కాని దానితోటి మీరు తాదాత్మ్యం పొందటం మానేస్తే మీకు చిత్తవృత్తే కలగదు. అప్పుడు చిత్తవృత్తి ఎప్పుడైతే మీకు కలగదో అప్పుడు యోగంతో మీకు పడదు. ఇంకొక విషయం మీకు చెబుతాను, చాలా రహస్యమైన మాట, ఇది చాలా సీక్రెట్. మీకు ఎప్పుడు ఏ జన్మలో మీకు జ్ఞానం వస్తుందంటే, ఇలా ప్రశాంతంగా కూర్చోండి, మనం తొలగించుకోవలసినటువంటి లోపాలు, మనం బయటికి హృదయంలో మనం తొలగించి బయటికి తోలేవలసినటువంటి లోపాలు కానీ, దోషాలు కానీ, పాపాలు కానీ, బలహీనతలు కానీ, బయటికి తొలగించడానికి ఒక్క లోపం లేకుండా, ఒక దోషం లేకుండా, ఒక బలహీనత లేకుండా కనుక మనం ఉంటే ఆ జన్మలో మనకు జ్ఞానం కలుగుతుంది. ఇది మట్టికి మీరు ఎవరి దగ్గర చెప్పకండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా మీరు ఒంటరిగా ఏకాంతంగా మీ గదిలో మీరు కూర్చోండి. అక్కడేం బొమ్మలు అక్కర్లేదు. ఇదే మనం ఇంకా ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలం కాబట్టి ఈ బొమ్మలను వేసి తిరుగుతున్నాం అంతే కదా. అది అందుచేత లోపల మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాను కూర్చోండి. నా హృదయంలో ఏదైనా తొలగించుకోవాల్సి, బయటికి తొలగించుకోవాల్సినటువంటి లోపం కానీ, దోషం కానీ, పాపం కానీ ఏదైనా ఉండాలని మీరు ఆలోచించుకోండి. ఏదో మీకు కనిపిస్తుంది అనుకోండి, మీకు ఇంకా జ్ఞానం రాదు. అంటే అలాగే మీరు కంగారు పడకూడదు. ఆ ఉన్నదాని ఏదో ఉండదు, మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, అది మీ బలహీనత ఏంటో మీకు తెలుస్తుంది కదా, మీ బలహీనత ఏంటో మీకు తెలుస్తూ ఉంటుంది కదా. ఆ బలహీనత మీరు ఉండకదని కంగారు పడిపోవద్దు, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని తొలగించుకోవడానికి ఆ ప్రయత్నం, ఈ జన్మలోనే మీరు ఆ తొలగించుకోవడం పని పూర్తి అయిపోయింది అనుకోండి, ఈ శరీరం ఉండగా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీ బలహీనతలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఆ బలహీనతలను కనుక మీరు బయటకు తోడేయగలిగితే, నగదు ధ్యానం ఇప్పుడే ఈ సృష్టిలో ఉండగా, ఈ శరీరంలో ఉండగా మీకు ఆ పరమాత్మ వ్యక్తపడతారు. అంటే ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది? మీ హృదయంలో ఉన్న దోషాన్ని మీరు తొలగించుకోగలిగితే, ఏ దోషం ఉందో మీకు తెలుస్తుంది కదా, ఆ దోషాన్ని మీరు తొలగించుకోవడానికి ఇంకా దోషం అంటూ, బలహీనత అంటూ మీకు మిగిలి ఉండకపోతే అప్పుడే ఆ శరీరంలో మీకు జ్ఞానోదయం కలుగుతుంది. మీ లోపల ఉన్నది ఏదో ఒకటి నేనుగా మనస్సును, ఇంకోటి అనేది నీకు నేనుగా వ్యక్తమవుతుంది. దాని మొదల్లోనే దేవుడు ఉన్నాడు. దాని మొదల్లోనే దేవుడు ఎక్కడున్నాడు? దాని మొదల్లోనే ఉన్నాడు. దాని మొదల్లోనే ఉన్నాడు. అంచేది నీకు ఈ నేను అనే తలంపుని విజృంభించకుండా చూసుకుని, దాన్ని ఉపసంహరించి విత్తుడ్రా చేసి దాని మూలంలోకి దాన్ని పంపితే, ఆ మొదటి ఆలోచనని, మొదటి తలంపుని దాని మూలంలోకి దాన్ని పంపితే అక్కడ కరిగిపోతుంది. అది అక్కడ ఏమవుతుంది, కరిగిపోతుంది. దాని మొదలు అది చూడగానే అది పడిపోతుంది, దాని మూలం అది చూడగానే అది పడిపోతుంది. అక్కడ నీకు పరమాత్మ దర్శనం ఇస్తారు. నువ్వు మనస్సును ఉపసంహరించవనకో, మనోనాశిని నువ్వు చెయ్యమనకో, వచ్చి జన్మలో నువ్వు కోరికల్లోనో కొమ్మరులోనో పుట్టావు, నీ మనస్సులోనో పుడతావు. కోరికల్లో నీకు శరీరం ఇస్తారు, కొమ్మరులో నీకు శరీరం ఇస్తారు, అచ్చిల్లో నీకు శరీరం ఇస్తారు, కానీ నువ్వు పుట్టడం నీ మనస్సులోనే పుడతావు. ఈ మనస్సు అనేది పంచాయతీ వారి సమస్య కాదు, గవర్నమెంట్ సమస్య కాదు, నీ ఆడబడుచు సమస్య కాదు, నీ అత్తగారు సమస్య కాదు, నీ తోడుకోడ సమస్య కాదు, నీ సొంత సమస్య. అది పరాయి వారి సమస్య కాదు, నీ సొంత సమస్య. అయితే ఈ నీ మనస్సు అనే సమస్యను నువ్వు ఎంతకాలం పరిష్కారం చేసుకోవా, అంతకాలం నువ్వు కొమ్మరులో పుట్టినా, అత్తిల్లో పుట్టినా, అమెరికాలో పుట్టినా, రష్యాలో పుట్టినా, నీ మనస్సులో నువ్వు పుడతా ఉంటావు. ఆ మనస్సులో నువ్వు వాంఛను నెరవేర్చుకోవడానికి భగవంతుడు నీకు శవాన్ని ఇస్తాడు. మనస్సును విజృంభించకుండా చూసుకోవాలి. అది ఉపసం లోపల ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ దాన్ని విత్డ్రా చేయటం నేర్చుకోవాలి. అది సాధన యొక్క గమ్యం. ఇప్పుడు మనం అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే, భగవాన్ కాలక్షేపం మాటలు ఏం చెప్పరు. భగవాను కాలక్షేప మాటలు చెప్పరు, గొప్ప కోసం చెప్పరు. శాస్త్రవాసన లేదు ఆయనకి, లేకవాసన లేదు, దేహవాసన లేదు ఆయనకి. అసలు వ్యక్తి భావన లేనే లేదు, అసలు వ్యక్తి భావన లేనే లేదు. అంటే నీ అనుగ్రహం మాకు కావాలని ఎవరైనా అడిగితే, ఈశ్వరానుగ్రహం నీకుంటే నా అనుగ్రహం అడగటం నువ్వెందుకురా అనేవాడు. దేవుని అనుగ్రహం నీకుంటే నా అనుగ్రహం నీకు ఉన్న ప్రత్యేకంగా పని కట్టుకున్న అనుగ్రహం కావాలని నువ్వు అడగక్కర్లేదు. ఈశ్వరానుగ్రహం ఉంటే నా అనుగ్రహం కూడా దాని వెనకాల వచ్చేస్తూ ఉంటుంది. ఆఫీసర్ గారు వెనకాల బంకరు తెచ్చినట్టు ఈశ్వరానుగ్రహం నీకుంటే నా అనుగ్రహం నీకు ఉండనే ఉంటుంది. ప్రత్యేకంగా అడగటం ఎందుకు, నువ్వు అడగక్కర్లేదు. వ్యక్తి భావన అక్కడ కనపడదు మనకి, వ్యక్తి భావన కనపడదు. ఇంకా వ్యక్తి భావన మాయ నేనులో ఉందట, నిజమైన నేనులో లేదు. బాగా అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి భావన ఎక్కడైనా మాయ నేనులో ఉంది, కానీ నిజమైన నేనులో వ్యక్తి భావన లేదు. అంటే ది కోర్ ది ఓ ఇస్ కాల్ ది హార్ట్. నీ మనస్సు యొక్క మూలం, నీ మనోమూలం ఎక్కడ ఉందనుకుంటున్నావు, నీ హృదయంలో అనుకుంటున్నావు. నీ మనోమూలం ఎక్కడుంది, నీ మనస్సుకు మూలం ఎక్కడుంది, నీ హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నీ మనోమూలం ఎక్కడ విశాఖపట్నంలో లేదు, నీ మనోమూలం ఎక్కడ, నీ హృదయంలోనే ఉంది. అక్కడ ఎక్కడున్నాడు, అక్కడ హృదయంలో ఎవడున్నాడు, దేవుడు ఉన్నాడు. అంటే దాని మూలంలో పెద్ద దాన్ని వెళ్ళిపోతే పరమేశ్వరుడు నీకు వ్యక్తం అవుతాడు. ఆ పరమేశ్వరుడు ఏముంది, చైతన్యం ఉంది, ఆనందం ఉంది, శాంతి ఉంది, సుఖం ఉంది. అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ బ్లిస్. అంటే నువ్వు ఎంత అనుభవించినా ఇంకా అది పరగదు. ఇప్పుడు మనం గాడ్లు తింటున్నాం అనుకోండి, ఆత్మసుఖం ఎలా ఉంటుందని చెప్తున్నారంటే పెద్దలు, ఆ గాడ్లు మనం తింటున్నాం అనుకోండి, మొదట గారి చాలా ఇష్టంగా తింటాం, రెండో గారి కూడా బాగా ఇష్టంగానే తింటాం, ఆ మూడో గారి దగ్గరికి వచ్చేవాడికి తిందామా మాందామా తిందామా మాందా అనుకుంటా మళ్ళీ మూడో గారి తింటాం. నీకు అర్థమవుతుంది, నాలుగో గారి దగ్గరికి వచ్చేప్పుడు ఇంకా వద్దులేండి వద్దులేండి సరిపోతాయిలేండి అంటాం. నీకు అర్థం వచ్చే, మొదట గారి తిన్నప్పుడు రుచి నాలుగో గారి తిన్నప్పుడు ఉండదు, ఆ గారే ఆ గారే. మొదట గారి తిన్నప్పుడు ఉన్న రుచి నాలుగో గారి తిన్నప్పుడు నీకు ఆ రుచి ఉండదు, ఆ రుచి ఉండదు. ఐదో గారి తింటే ఇంక డోకి వచ్చేస్తుంది, ఉన్నది ఆ తిన మొదట తినది కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే ఆత్మసుఖం అలా ఉండదు. అసలు నువ్వు మొదట గారి మొదటి ముక్క నోట్లో పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో, నిరంతరం ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం నువ్వు అనిపిస్తున్నప్పటికీ ఆ మొదట గారి మొదటి ముక్క నోట్లో పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో, నిరంతరం ఆ సుఖం అలా ఉంటుంది. ఆత్మశాంతి అటువంటి అంటే జగటి పుట్టదు. ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే, దానికి జగటి పుట్టదు, విసుగు పుట్టదు. ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం తన తానే అనుభవిస్తూ ఉంటుంది. నీకు జగటి పుట్టదు, విసుగు పుట్టదు నిరంతరము. అంటే పాత సుఖం కింద ఉండదు ఎప్పుడు, నిరంతరం ఆ సుఖాన్ని ఆ క్షణంలోనే కొత్తగా నువ్వు అనుభవిస్తున్నావు అన్నట్టుగా ఉంటుంది. ఎన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు అనుభవించిన అది ఆత్మశాంతి. ఆత్మశాంతి మనకు దొరికే వరకు, ఆత్మసుఖం మనకు దొరికే వరకు చిల్లర సుఖాల వైపు, అల్ప సుఖాల వైపు బజారులో తిరుగుతూ ఉంటాం మనం. ఆత్మసుఖం మనకు తెలియదు అనుకోండి, స్వల్ప సుఖాలను మనస్సు ఆశిస్తూ ఉంటుంది. ఇంట్లోంచి లేచి వెళ్ళినప్పుడు, గుమ్మం దాటినప్పుడు మనం పాలకూడ వెళ్ళాలా, భీమవరం వెళ్ళాలా, కొమ్మర వెళ్ళాలా, అత్తి వెళ్ళాలా ముందు నిర్ణయించుకున్నాక అప్పుడు గడప దాడతాం మనం. ఇప్పుడు మీరు అక్కడ నుంచున్నారనుకోండి కారు కోసం, ఏమండి ఏ ఊరు వెళ్తుంది, ఏమండి ఏ ఊరు వెళ్తున్నాం, మాకే తెలియదు, ఏ కారు ముందిస్తే ఆ కారుకి వెళ్ళిపోతా ఉంటారు మీరు. అలా ఉండటం మన వేదాంత సాధన. అయితే అక్కడ నుంచుని ఏ కారు ముందిస్తూ ఆ కారుకి వెళ్ళిపోతామంటే అసలు మనస్సు బాహ్య ముఖానికి ఎందుకు వెళ్తా అంటే బాహ్యమైన వస్తువుల్లో బాహ్యమైన విషయాల్లో సుఖం ఉందని అనుకుంటున్నాం. మనకు లేదు ఉందని అనుకోవటం మనస్సు అక్కడికి వెళతాను. నీకు బాహ్యమైన వస్తువుల్లోకి నీ మన తర్వాత దాన్ని ఉపసంహరించడం మాట అర్థించు. ఏదో ఒక వస్తువులో ఏదో ఒక విషయంలో అక్కడ సుఖం ఉంది అని అన్నారు. ఏమంటే విషయ సుఖాలు స్వల్ప సుఖాలు, విషయ సుఖాలు అవి స్వల్ప సుఖాలు అల్ప సుఖాలు, తన ఆత్మసుఖం ఉత్తమమైనది అందులో క్వాలిటీ ఉంది అన్నారు. అయితే ఇక్కడ రమణ మహర్షి గారు ఏమన్నారంటే నువ్వు అసలు సాధన చేసేటప్పుడు ఒక విషయం నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి, సుఖం అనేది శాంతి అనేది సృష్టిలో ఎక్కడా లేదు. నీకు ఈ సృష్టిలో నీకు ఎక్కడ సుఖం? ఏ వస్తువులోను ఏ పదార్థంలోను ఏ విషయంలో సుఖం లేదు శాంతి లేదు. కానీ నీ మనస్సు ఉందని భ్రాంతి పడుతుంది, అది బాహ్య ముఖానికి వెళ్తాను. ముందు నీ మనస్సుకి విషయం అర్థం అయ్యేలా చెప్పు ఎక్కడ సుఖం లేదని. అంటే సుఖం ఎక్కడ ఉందంటే నీ హృదయంలో ఉంది, సుఖం ఎక్కడ ఉందంటే చైతన్యంలో ఉంది. సుఖం నీ లోపల ఉంది కానీ బయట లేదు. కానీ నువ్వు బయట ఉందని నీ మనస్సు అనుకుంటుంది, అనుకుని అది పరిగెడుతుంది. నువ్వు యోగం పేరు చెప్పి, భక్తి యోగం పేరు చెప్పి, జ్ఞాన యోగం పేరు చెప్పి నువ్వు ఎనక్ర ఎనక్రాన్ని దాని బతిమాలి మనం తీసుకురావటం. అసలు ముందు నీ మనస్సుకు అర్థమయ్యేలా చెప్పి విషయాన్ని కంగారు పడకు. నీకు ఎక్కడా సుఖం లేదు నీ మనస్సుకు అర్థమయ్యేలా చెప్పు. అర్థమయ్యేలా చెప్తే అది దాని వేగం తగ్గుతుంది. అందుకే మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఆ పరమానంద గారి శిష్యులు ఏమన్నారండి, ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు అడిగబడుతుంది, ఏంటరా అబ్బాయి ఏం చేస్తున్నారంటే ఏముందిరని పొరపాట్లు చేస్తున్నాం, మళ్ళీ సవరించుకుంటున్నాం, పొరపాట్లు చేయాలి. ఏ రోజు కరగా అలాగొనగొరటం అలా కాదు. నువ్వు చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు. అసలు పొరపాటు చేయని వాడికి పొరపాటు అంటే ఏమీ తెలియదు. అంటే అది పొరపాటు అని తెలిసింది వాడు పొరపాటు రిపీట్ చేయకుండా ఉంటే వాడు కూడా యోగితోడు సమానం. చైతన్యమే సత్యము, చైతన్యమే సుఖము, చైతన్యమే ఆనందము. ఆ చైతన్యానికి పుట్టుక లేదు, చావు లేదు, పంచభూతాలు కూడా దాన్ని ఏమీ చేయలేవన్నాడు కృష్ణుడు. నిప్పు దాన్ని కాల్చలేదు, ఊరు దాన్ని తడపలేదు, పంచభూతాలు కూడా దాన్ని ఏమీ చేయలేవు. ఇంకే పంచభూతాలు లేనప్పుడు కూడా అది ఉండటండి, పంచభూతాలు ఉన్నప్పుడు అది ఉండటండి, పంచభూతాలు పోయినప్పుడు కూడా అది ఉంటుందటండి. అది చైతన్యం. అంటే సృష్టి లేనప్పుడు ఏదైతే ఉందో అదే దేవుడు. మనం అందరం ఎప్పుడు వచ్చాం? సృష్టి వచ్చాక వచ్చాం. సృష్టి లేనప్పుడు ఏదైతే ఉందో అదే దేవుడు. అదే దేవుడు అని చెప్ప అది నీవే, అది నీవే. అంటే భగవంతుడు సృష్టిని నిర్మించి జీవకోటి నిర్మించాడు. వదిలేదేగా జీవుని వాడు హృదయంలో దాక్కున్నాడు, వాడు హృదయంలో దాక్కున్నాడు. ఒకటి దేవుణ్ణి పట్టుకు తిట్టాడు. ఒకడు ఏమని తిట్టాడంటే, నువ్వు బయట ఎక్కడైనా ఉంటే నీ తొందరగా చూసేద్దు, మా జేబులో డబ్బులు ఉన్నాయి, నువ్వు అందరూ హృదయాల్లో దాక్కున్నావు, మా హృదయం దగ్గర రావడం కష్టమవుతుంది. ఎవడో దగ్గర రాడు కదా, ఎవడో మన జోడుకు రాడు కదా అని హృదయంలో దాక్కున్నావు. ఇదేం పెద్ద మనిషి, ఇదేం పద్ధతి అన్నాడు వాడు ఒక భక్తుడు. ఇప్పుడు కాకినాడలో దేవుడు ఉన్నాడంటే అందరం బస్సులు ఎదురు 4 బస్సులు చేసుకుంటాం, వెళ్ళిపోతాం, చూసి వచ్చేస్తాం దేవుణ్ణి. వాడేం చేశాడంటే ఎవరికీ కనపడకుండా ఎక్కడా లేకుండా వాళ్ళ దగ్గరికి ఎవడో రాకుండా కాకినాడలో ఉంటే వచ్చేస్తామని తెలుసు వాడికి, తిరుపతిలో ఉంటే వచ్చేస్తామని తెలుసు. అంటే కృష్ణుడు గీతాయని చెప్పాడంటే నేను తిరుపతిలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను, అరుణాచలంలో ఉన్నానని చెప్పలేదైనా, హృదయంలో ఉన్నాను అన్నాడు. 700 శ్లోకాల్లో నేను తిరుపతిలో ఉన్నాను కానీ కాశీలో ఉన్నాను కానీ ఎక్కడ చెప్పడం. ఏమన్నాడు, అందరి హృదయాల్లోనే చైతన్యముగా ఉన్నాను, అందరి హృదయాల్లో చైతన్యముగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. అంచేత ఆయన అడ్రస్ కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడు కానీ మనం వెళ్ళటానికి నీళ్ళను చోడు దాక్కుని ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్ళటం అందరూ వెళ్ళలేరు. అక్కడికి వెళితే దేవుడు అయిపోతాడు వాడు, అక్కడ ఎడిచేవాడు దేవుడు అయిపోతాడు. అంచేది ఏమిటంటే అక్కడికి ఎవరు రాదు కదా, అక్కడ దాక్కున్నాను గురించి పట్టుకు తిట్టాడు, తిట్టిపోశాడు. శుభ్రంగా రామేశ్వరం ఉన్నాడనుకుని 4 కార్లు కాంట్రాక్ట్ చేసుకుంటే ఎడి చూసి వచ్చేయచ్చు. అక్కడ వేరే ఎక్కడున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అక్కడ వెతుక్కోవడం మానేసి నువ్వు బజార్లో వెతుకుతున్నావు దేవుడు కోసం. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ వెతికి తెలుస్తాడు, కానీ లేని చోట వెతికితే నీకు దొరకడు. మనం అందరూ మనకు వికారాలు పుట్టకుండా ఉండాలంటే, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు ఎర్రగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు పొట్టుగా ఉన్నారు, వీళ్ళు బొడుగ్గా ఉన్నారు, ఇటువంటి కూడా మీ రూపదృష్టి మనం. నేను ఈ దేహం అనుకున్నప్పుడు మీరు దేహం అని నాకు అనిపిస్తుంది, నా దేహం నేను కాదని నాకు తెలిసినప్పుడు మీ దేహం కూడా మీది కాదని నాకు తెలుస్తూనే ఉంటుంది. కానీ దీనికి స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, నువ్వు సముద్రాన్ని చూసేటప్పుడు కిరటాలను చూడకు. ముఖర్ది ఓషన్, ముఖర్ది ఓషన్, ముఖర్ది ఓషన్, ముఖర్ది ఓటర్, ముఖర్ది ఓటర్, ముఖర్ది ఓటర్, నాటర్ది వేస్. మీరే కిరటం కింద మారతాను. కిరటాన్ని చూసేటప్పుడు కూడా మీరే చూడు, కానీ కిరటాన్ని చూడకు. అలాగే సృష్టిని చూసేటప్పుడు ఈ నామరూపాలను చూడకు. ఆ నామరూపాలకు ఆధారంగా అధిష్టానంగా వచ్చిన ఆ పరమాత్మను చూడు, నీకు వికారం కలగదు. Look at the ocean, look at the ocean, look at the water, look at the water and not at the waves. అంటే నువ్వు కెరటాలను చూడకు, కెరటాలు నువ్వు చూడద్దు, నీరునే చూడు. కెరటం లేకుండా నీరు ఉండగలదు, కానీ నీరు లేకుండా కెరటం ఉండదు. మీరు నాకు ఒక వస్తువు చేయించి ఇచ్చారనుకోండి, ఇచ్చేసి మళ్ళీ ఏమంటే మా బంగారం మాకు ఇచ్చేది, మీ వస్తువు మీరు ఉంచుకొచ్చుంటే బంగారం ఎక్కడ వస్తువు ఎలా ఉంటుంది? ఉడికే రూపం ధరించింది. అది ఏంటి? అలాగే కెరటం ఏది ధరించింది? నీరు ధరించింది. ఆ కెరటాన్ని ఏది ధరించింది? నీరే ధరించింది. అంటే నువ్వు కెరటం కెరటం అని అనుకుంటున్నావు, ఆ కెరటాన్ని కెరటం కూడా నీరు చూడు. వీడు జీవుడు జీవుడు ఎల్లమ్మ సుబ్బమ్మ అనుకుంటున్నావు, ఎల్లమ్మ కూడా సుబ్బమ్మ కూడా నీకెందుకు లోపల ఉంటున్న ఆత్మనే చూడు. ఇంకదా ఈ ఎల్లమ్మ సుబ్బమ్మ రూపంలోకి ఎవరు వచ్చారు? ఆ పరమాత్మే వచ్చాడు, నీరు కెరటం కింద వచ్చినట్టు. అంటే నీ రూపదృష్టి ఆ కెరటాన్ని చూడక, కెరటాన్ని చూస్తే నీకు రూపదృష్టి వస్తుంది, అందులో నీరుని చూస్తే నీకు రూపదృష్టి ఉండదు. అది ముఖ్యది ఓషన్, ముఖ్యది ఓషన్, ముఖ్యది వాటర్, ముఖ్యది వాటర్ అండ్ నాట్ అట్ ది వేవ్స్. ఆ కెరటాన్ని చూడకు, ఆ కెరటానికి ఆధారంగా ఉన్న నీరుని చూడు. అలాగే నీ రూపాలని ఈ నామాలని ఎల్లమ్మని పొల్లమ్మని సుబ్బమ్మని చూడకు, అందరికీ అధిష్టానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మనే చూడు, నీకు వికారం కలగదు. ఇప్పుడు ప్రహ్లాదుడు భక్తి ఎటువంటిదో చెప్పమంటారండి? అందరికంటే ఉత్తమ భక్తుడు ప్రహ్లాదుడు అన్నారు. ప్రహ్లాదుడికి ఆ స్టేజ్, ప్రహ్లాదుడికి అంత భక్తి స్థానంలో అంత గొప్పవాడు ఎందుకంటే వాడికి రెసిస్టెన్స్ లేదు. ఎవరైనా మనం విమర్శిస్తున్నారనుకోండి, వారు వారు విమర్శించుకుంటూ ఉంటే బాగుంది, మా అత్తగారు నన్ను చేస్తున్నారు, మా అత్తగారు నన్ను చెట్టుకుంటే ఉంది బాగుంది, ఇలా అనుకుంటాం. ప్రహ్లాదులు అలా మనసులో కూడా అనుకోడట, ప్రహ్లాదులు అలాగే అసలు మనసులో కూడా అనుకోడు. ఎవరు చూడ ఏమన్నా విమర్శిస్తూ వాడు విమర్శించుకుని ఉంటే బాగుండే మన మనసులో కూడా అలా తలంతే వాడికి రాదు. అంచేది క్రాసు భక్తుడు, ఉత్తమ భక్తుడు, ఉదాత్తమైన భక్తుడు అన్నాడు. అంటే నారదుని భీష్ముడిని కూడా ప్రహ్లాదుని పేరు చెప్పిన తర్వాత భీష్ముడి పేరు నారదుని పేరు చెప్పారు, కానీ ముందు ప్రహ్లాదుని పేరు చెప్పారు. ఇచ్చిన వాడు రెసిస్టెన్స్ లేదు అక్కడ. అంటే రెసిస్టెన్స్ ఏంటి? ఏదైతే వస్తుందో దాన్ని యాజిటేట్గా అంగీకరించాడు, కానీ ఇది రాకూడదు, ఇది రాకూడదు, ఇది రాకూడదు, వారు చెప్పకూడదు, వారు విమర్శించకూడదు, వారు మనం పొగడాలి, ఇటువంటి ఏమి విచిత్రమే కారణం వాళ్ళు ప్రహ్లాదుల్లో లేదు. అంటే నిరోధం లేదు, మనం నిరోధి మన మనసులో వారు నిరోధిస్తాం మనం ఆ విషయాన్ని. మనం ప్రహ్లాదు నిరోధించడు, వాడు యాజిటేట్గా రిసీవ్ చేసుకుంటాడు వచ్చిన విషయాన్ని. ఎస్కేప్ అవడు యాజిటేట్గా వస్తున్న విషయాన్ని రిసీవ్ చేసుకుంటాడు. వారు మనల్ని విమర్శించకూడదు అని తలంపు వాడికి, ఆ తలంపు మనకు అంచేది వాడు రిజిస్టర్స్ వాళ్ళు లేదు కాబట్టి ఉత్తమ భక్తుడు అన్నాడు. కఠోపనిషత్తులో యమధర్మరాజు అన్నాడు, నీకు జ్ఞానం వెంటనే కలగకపోయినా జ్ఞానానికి సంబంధించిన విషయాలు నువ్వు అర్థం చేసుకుని ఎవరి వాళ్ళకి బోధిస్తాంటే నిన్ను కూడా ఉత్తమ లోకాలకు తీసుకుపోతానన్నాడు. తీసుకెళ్ళేవాడిని నేనే కదా అన్నాడు యముడు. నువ్వు చచ్చిన తర్వాత నీ శరీరం ప్రాణము రెండు వేరు పడిపోయిన తర్వాత నీకున్న బంధువులతోటి, నీకున్న స్నేహితులతోటి, నీకు పరిసరాలతోటి నీకు ఎలాగ సంబంధం తెగుతుంది? నీ ప్రాణం నా చేతికి అందుతుంది అప్పుడు. నేను ఏ లోకానికి ఎసరాలో అప్పుడు నా చేతిలో ఉంటావు. నీ చుట్టాలు కూడా ఆపు చేయటానికి లాభం లేదు. ఇంచేది నీ చుట్టాలతో సంబంధం నీకు తెగిపోయింది, నీ ప్రాణం నా గుప్పుట్లో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావంటే ఆ జ్ఞానానికి సంబంధించిన విషయం నువ్వు జ్ఞానము కాకపోయినా ఆ జ్ఞానానికి సంబంధించిన విషయం నువ్వు అర్థం చేసుకుని ఎతటి వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధిస్తే నేను బ్రహ్మలోకానికి పంపిస్తాను అన్నాడు. ఒక్క పని చాలా. అంటే నీ లోపం ఉంటుంది బ్రహ్మమందు చూసావు, అది నీకు ఇంకా వ్యక్తం కాకపోవచ్చు, అది నీకు వ్యక్తం కాకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన సాధువుకు నువ్వు ఎంతో కొంత అర్థం చేసుకుని ఇతర వాళ్ళు అవగాహన రావటానికి, ఇతర వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం అవటం కోసం కనుక నువ్వు చిన్న చిన్న మాటలతో, పుట్టి పుట్టి మాటలతో, తీయతీయటి మాటలతో నువ్వు ఇతర వాళ్ళకి అర్థం ఇలా బోధించగలిగితే నేను ఉత్తమ లోకాలకు తీసుకెళ్లే బాధ్యత నాదన్నాడు యమధర్మరాజు. అంటే చెప్పటం యాంత్రికంగా చెప్పకూడదు. ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు భగవాన్, ఇంప్యూరిటీస్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్స్ ఎఫెక్ట్ ఓన్లీ ది ఈగో. రాజు అద్భుతమైన మాట ఇది, ఇంప్యూరిటీస్ అండ్ వరల్డ్ అటాచ్మెంట్స్ ఎఫెక్ట్ ఓన్లీ ది ఈగో. ఏమండి మాకు ఈ మధ్య బాగోలేదండి, మాకు కొంచెం దుఃఖంగా ఉందండి, మాకు వేదనగా ఉందండి, మాకు ఈ మధ్య మనసు బాగోలేదు బాగా చెప్తూ ఉంటారు చూడండి. నీలో ఉన్న అపవిత్రత నీకు అర్థమవుతుంది? నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న బలహీనతే కదుపుతూ ఉంటుంది అహంకారం. అంటే కదిలిన అహంకారం, కదిలిది అహంకారం, చెలించేది అహంకారం. నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న బలహీనత నీ మనస్సును కదుపుతోంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడే మనందరం కూర్చున్నాం, ఎక్కడో మామూలుగా ఎక్కడో నరసాపురం ఎవరో చచ్చిపోయినట్టు కౌరు వస్తున్నాం అనుకోండి, మనకి ఏమీ అనిపించదు. ఇక్కడ దాని జీవ కూర్చుంటాం. మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయి ఎవరైనా కౌలు వస్తున్నాయనుకోండి, ఇంకా ఎక్కడి నుంచి ఏడుపు మొదలు పెట్టేస్తాం. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడవచ్చు, ఇంకా అర్థమవుతుంది, ఇక్కడి నుంచే ఏడుపు మొదలు పెట్టేస్తాం. అప్పుడు ఎవరో నీకు ఎవడో బాలశాపురాణ ఎవడో చనిపోయాడంటే నీకు దుఃఖం రావటం లేదు. నీ ఇంట్లో ఎవడో చనిపోయాడంటే నీకు దుఃఖం. కారణం ఏంటి? నీకు దేహభావన, నీ దేహభావం నీ దేహబుద్ధి ఏడుస్తుంది. నీ దేహబుద్ధే అక్కడ ఏడ్చిగలరు, నీ దేహబుద్ధే ఏడుస్తుంది. అయితే ఆ దేహబుద్ధి మరణించే వరకు, ఆ దేహబుద్ధి చనిపోయి భూదయ్యే వరకు నేను దుఃఖం విడిచిపెట్టదు. దేహానికి సంబంధించిన వాళ్ళు నీకు చనిపోయినప్పుడు దుఃఖం వస్తాను. దేహానికి సంబంధించడం లేని వాళ్ళు కోటి మంది చచ్చిపోయిన నీకు ఎర్ర చేయం కుట్టినట్టు ఉండదు. నీకు దేహానికి సంబంధించినటువంటి చుట్టాలు, దేహానికి సంబంధించినటువంటి విషయాలు నీలో ఉన్న అపవిత్రత వల్ల నీ మనస్సు దుఃఖపడుతుంది. కానీ నీకు దేహబుద్ధి లేకపోతే, నీకు అపవిత్రత కనుక లేకపోతే, నీ బలహీనత కనుక లేకపోతే, నీ మనస్సుకి అసలు దుఃఖమే కలగదు. కృష్ణుడు చెప్పాడు, చచ్చిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి, బతుకున్న వాళ్ళు ఇంకా ఎందుకు చచ్చిపోలేదని ఏడవకుండా అన్నాడు. ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఇంకా చచ్చిపోలేదండి, ఇంకా చచ్చిపోతే బాగుండి, ఇంకా చచ్చిపోతే వాళ్ళు ఇంకా ఇంతకాలం బతుకుతున్నారండి, ఇంతకాలం బతుకుతున్నారండి అనుకోవద్దు అన్నాడు పాపం. కొంతమంది 100 ఏళ్ళు బతుకుతారు. అలాగే వాళ్ళు ఏం చేస్తారు? ఆయుర్దం ఇచ్చారు భగవంతుడు. 100 ఏళ్ళు బతుకుతారా? 100 ఏళ్ళు ఈ మనవలో మునుమలు ఇంకా మా తాత ఇంకా చచ్చిపోతే బాగుండు, మా తాత చచ్చిపోతే బాగుండు, మా తాత చచ్చిపోతే బాగుండు ఇలా అనుకోవద్దు అన్నాడు. అది నీకు చెడ్డన్నాడు. బతుకున్న వాళ్ళేమో ఇంకా చచ్చిపోలేదని బాధపడొద్దు అన్నాడు. చచ్చిపోయిన వాడి గురించి దుఃఖపడొద్దు అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళ గురించి మీరు దుఃఖపడద్దు. బతుకున్న వాళ్ళు ఇంకేళ్ళకి చావు రావటం లేదండి, ఇంకా చావు రావటం లేదు, శాపనాక అర్థాలు పెట్టద్దు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్టు. చనిపోయిన వాళ్ళ గురించి మీరు దుఃఖపడద్దు. బతుకున్న వాళ్ళు వీళ్ళకి ఇంకా చావు రాలేదండి, ఇంకా చావు రాలేదని ఆళ్ళకి చావు రాలేదని మీ కంగారు. పైగా మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు కొంత సేవ చేస్తే దానివల్ల మీకు జ్ఞానం కలుగుతుందని చెప్పాడు పరమేశ్వరుడు. అది స్వామీజీ అంటారు, కనిపిస్తున్న మనుషుడి మీదే ప్రేమ లేనప్పుడు కనిపించిన దేవుడి మీద నాకు ప్రేమ ఉందంటే నీ మాటలు ఎవడు నమ్ముతాడు అన్నారు. స్వామీజీ అన్నారు, కనిపిస్తున్న మనిషి మీదే నీకు ప్రేమ లేనప్పుడు కనిపించిన దేవుడి మీద ఎక్కడో నాకు ప్రేమ ఉందంటే, నాకు భక్తి ఉందంటే ఆయన నన్నే మాటలు కాదన్నారు. నీకు హ్యూమన్ లవ్ లేనప్పుడు డివైన్ లవ్ ఉందంటే ఎవరు నమ్ముతారు ఆ మాటలు అన్నారు. నీకు మామూలుగా సామాన్య మానవుడుకుంటే హ్యూమన్ లవ్ నీకు లేదు, నాకేదో డివైన్ లవ్ ఉందంటే ఆ మాటలు నన్నే మాటలు కాదన్నారు. అని చనిపోయిన వాడి గురించి దుఃఖపడకు, బతుకున్న వాడి గురించి నువ్వు దుఃఖపడకు. ఇంకా బతుకున్నారంటే ఇంకా బతుకు, అది దోషమే ఇది దోషమే. అంటే ఆ శరీరం ఉన్నప్పుడు మనం హృదయపూర్వకంగా సేవ చేయాలి, అంతేకాని చనిపోయిన తర్వాత ఇంకా దుఃఖపడక్కర్లేదు. చనిపోయిన తర్వాత దుఃఖపడక్కర్లేదు. ఇప్పుడు రమణ మహర్షి గారు వాళ్ళ తల్లి 6 సంవత్సరాల మహర్షి గారి దగ్గర ఉంది. చివరి రోజుల్లో లాస్ట్ డేస్ లో లాస్ట్ డేస్ ఎక్కడ ఉంది ఉంది ఆవిడ అప్పుడప్పుడు దుఃఖపడేది. నేను ఘనంగా భగవాన్ ఘనంగా చూడటం లేదని ఆవిడ దుఃఖపడేది. అంటే ఆ దుఃఖం ఎవరు పడుతున్నారు? ఆవిడ అహంకారం దుఃఖపడతాను. ఇది బాగా అర్థం చేసుకోండి. రమణ మహర్షి గారు జరిగింది, ఈ ఏమన్నా మీ తల్లి గారు బాధపడుతున్నారు, మీ తల్లి గారికి దుఃఖం వస్తామని రమణ మహర్షి గారితో చెప్పేవారు. ఇవి పొరుగును ఆ పక్క వాళ్ళు మిగతా భక్తుడు అంటే భగవాన్ ఊరటండి. ఆ దుఃఖపడేది ఎవరు? చైతన్యమా అహంకారమా? చైతన్యం దుఃఖపడదు. ఎవరు దుఖపడుతున్నారు? అహంకారమే దుఃఖపడుతుంది. అయితే అహంకారంలోని దుఃఖం అంతా బయటకు వచ్చేస్తే మా అమ్మకి నిర్వాణ సుఖం వస్తుంది. అహంకారంలో దుఃఖం బయటకు రాబోతే మళ్ళీ ఆవిడ పునర్జన్మలకు వెళ్ళాలి. ఆ దుఃఖం బయటకు వచ్చేటి మంచిదా, చీమ్ బయటకు వచ్చేటి మంచిదా, దోషం బయటకు వచ్చేటి మంచిదే? అనారోగ్యం అంతా బయటకు వస్తే ఆరోగ్యం మిగులుతుంది, అపరిశుభ్రత బయటకు వచ్చేస్తే శుభ్రత మిగులుతుంది. అంటే లోపల దుఃఖం అంతా, లోపల ఉన్న ఫారిన్ మ్యాటర్ అంతా, మనసులో ఉన్న ఫారిన్ మ్యాటర్ బయటకు వచ్చేయటం మంచిది, లోపల హ్యాపీనెస్ మిగులుతుంది. అశాంతి అంతా పోతే శాంతి మిగులుతుంది. అంటే వాళ్ళు దుఃఖపడేది ఆవిడ అహంభావన. అంటే ఏ కారణం వల్ల అహంభావన దుఃఖం వస్తుందో ఆ కారణాలన్నీ బయటకు వచ్చేస్తే, అహంభావంలో ఉన్న దుఃఖం అంతా బయటకు వచ్చేస్తే ఆవిడకి శాంతి మిగులుతుంది, సుఖం మిగులుతుంది. ఒకవేళ ఆవిడ అశాంతి మొత్తం అంతా బయటకు రాలేదనుకోండి, ఆ అశాంతి అనుభవించడానికి, ఆ దుఃఖం అనుభవించడానికి మళ్ళీ కొత్త శరీరాల్లో కదా కొత్త జన్మలు ఎత్తారు. అంటే దుఃఖం బయటకు లోపల ఉండటం కంటే బయటకు వచ్చేయటమే మంచిది అన్నారట. ఒకవేళ బయటకు రాకుండా లోపల ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ ఏడవటానికి మళ్ళీ శరీరం కావాలి, మళ్ళీ పునర్జన్మ ఎత్తి ఏడవాలి. ఒకే శరీరంలో ఏడుపు అంతా పోవటం మంచిదే కదా. కొంతమంది ఏం చేస్తారంటే పని ఎలా తప్పించుకుందామని చూస్తూ ఉంటారు. ఏదో పని చేయవలసి ఉందనుకోండి, కొంతమంది పని ఎలా తప్పించుకుందామని చూస్తూ ఉంటారు. దీనికి శాస్త్రం ఏం చెప్పిందంటే, మీరు దేహ ప్రారంభాన్ని బట్టి ఒక దేహ ప్రారంభాన్ని బట్టి ఒక పని చేస్తారు. మీరు ఆ పని చేయడానికి మీరు తప్పించుకుంటే వచ్చే జన్మలో మీ చేత భగవంతుడు ఆ పని చేయిస్తాడని చెప్తారు. పని చేసేస్తే ప్రారంభం నశిస్తుంది, కానీ ఆ పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. పది మంది పని చేసేటప్పుడు దోళ్ళ కలిసిపోతారని తినేటప్పటికి ఎడ్లలోకి వస్తారట. అంటే ఎడ్లు గొడవలు ఎక్కువేస్తారు. పని చేసేటప్పుడేమో ఎట్ల దోళ్ళకు పని చెప్పడానికి దోళ్ళ కలిసిపోతారట. ఎప్పుడు పని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్తారు? దోళ్ళలో కలిసి దోళ్ళకు పని చెప్పి తిండి ఎడ్లకి ఎక్కువ పెడతారు. ఉరవలు తిండి తిన్నప్పుడేమో ఎడ్లో కలుస్తారట, పని వచ్చేటప్పుడు దోళ్ళలో కలుస్తూ ఉంటారట. జీవ లక్షణాలు ఇలా ఉంటాయి. అంటే మీరు ఏదైనా మీ ఇంట్లో మీరు చేసుకునే పని మీరు శ్రద్ధగా చేసుకోండి. ఆ పనిని ఎలా తప్పించుకుందామో చూడండి. మీరు ఎంత మీ ఆరోగ్యాన్ని బట్టి ఎంత చేయగలిగితే అంతే చేయండి. ఆ చేయగలిగిన పని మట్టుకు మీరు మానకండి, ఎస్కేప్ అవ్వద్దు. పని లేకుండా కూర్చుంటే మీకు సామర్థ్యం వస్తుంది, కానీ జ్ఞానం వచ్చేది, మోక్షం వచ్చేది. మీకు దేహం ఉంటుంది కదా, మనకు పొట్ట ఒకటి ఉంది కదా, ఆ పొట్టకి ఏదో వండుకోవడం చేయడం ఏదో చెయ్యాలి కదా. ఆ ఏదో ఎంత కంటే పని చేసుకోకపోతే దేహయాత్ర జరగదు కదా. దేహయాత్ర జరగకుండా మీద ముస్లింలు కూడా పాపం ఏదో పని చేస్తూ ఉంటారు, ఏదో ఓపుకున్నంత కాలం చేయనివ్వండి అంటారు పాపం వాళ్ళు. పని నువ్వు విడిచిపెట్టాలి, కానీ నువ్వు పని విడిచిపెట్టకూడదు. అంటే నువ్వు చేయగలిగినంత సేపు నువ్వు పని చెయ్యాలి. పనికి నువ్వు దూరం అవ్వకూడదు, ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. నీలో నా అపవిత్రత, నీలో నా దోషమే నీ మనస్సును అటు ఇటు కదుపుతాను. నీ మనస్సుకు దుఃఖకరమే, నీ లోపల నా అపవిత్రతే, నీ లోపల నా దోషమే. నువ్వు ఉన్నవాడికి రోగం కానీ దేహం లేని వాడికి రోగం ఉండదు. అంటే ఒక దేహానికి 100 రోగాలు ఉన్నాయనుకోండి, ఆ దేహాన్ని శ్మశానంలో కాయ చేస్తారనుకోండి, 100 రోగాలు మిగులుతాయా? ఆ దేహంతో పాటు 100 రోగాలు కూడా పోతాయి. అలాగే మూల తరంపు పోయినప్పుడు మిగతా తరం కూడా అయిపోతాయి. ఇక మూల తలంపు పోయినప్పుడు మిగతా తలంపులు కూడా అయిపోతాయి. ఈ దేహగత మీద నేను పోయినప్పుడు దేహగత ఆ నేనుతో పాటు దేహానికి సంబంధించిన తలంపులు కూడా వాటంతటయ్యే ఆటోమేటిక్ గా నశిస్తాయి. నీకు ఏదో తలంపు వస్తుంది, ఈ తలంపు ఎవరికి వచ్చింది? నాకేదో తలంపులు వస్తుంటాయి, ఆ తలంపులు దేహానికి రావు. ఎవరికి వస్తాయి? నేనుకు వస్తాయి. ఎవరికి వస్తాయి తలంపులన్నీ? ఈ తలంపులు వస్తున్నటువంటి ఈ నేను ఎవరు, ఈ తలంపులు వస్తున్నటువంటి ఈ నేను ఎవరో అని ప్రశ్నించుకున్నప్పుడు ఆ నేను కూడా ఒక తలంపే. ఈ తలంపులు ఏ నేనుకు వస్తున్నాయో ఆ నేను కూడా ఒక తలంపు. ఆ తలంపు అడిగినప్పుడు ఈ తలంపులు కూడా అడుగుతూ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ అవర్ ఓన్ రియాలిటీ, ఇఫ్ యు ఆర్ ఇన్ అవర్ ఓన్ రియాలిటీ, దెన్ వీ విల్ నాట్ ట్రబుల్ అబౌట్ ది ఈగో. మన స్వరూపంలో ఉన్నప్పుడు, మనం మన స్వరూపంలో ఉన్నప్పుడు, మన నిజస్థితిలో మనం ఉన్నప్పుడు, మన ట్రూ స్టేట్ లో మనం ఉన్నప్పుడు ఈ అహంభావాన్ని నేను చేయలేదు. బాగా అర్థం చేసుకోండి, మన నిజస్థితిలో మనం ఉన్నప్పుడు అనేదం మనల్ని ఏమి చేయలేదు. మన సత్యాత్మలో మనం ఉన్నప్పుడు అహంభావన మనల్ని ఏమీ చేయలేదు. అంటే మామూలుగా కోరలు తీసేసిన పాము పరిస్థితి ఎలా అవుతుందో అహంభావం పరిస్థితి కూడా అలాగైపోతుంది. మన నిజస్థితిలో మనం ఉన్నప్పుడు, మనం ఎవరో మనకి తెలిసి ఉన్నప్పుడు, మన మూలం ఏంటో మనకి తెలిసి ఉన్నప్పుడు అహంభావన మనని అది చేయలేదు. కాలిపోయిన తాడులాగా అయిపోతుంది. కాలిపోయిన తాడు కూడా తాడులాగా కనిపిస్తుంది. మనం ఏదైనా దోణ కడదామంటే తాడు పనికిరాదు. ఈ అహంభావన కూడా అలాగే అయిపోతుంది. ఈ అహంభావన కూడా అలాగే అయిపోతుంది. కాలిపోయిన తాడు కళ్ళకి ఎలా కనిపిస్తుంది? తాళ్ళగా కనిపిస్తుంది. దాని బట్టికి ఏదో ఏ దూడకన్నా కడదామంటే కుదురుతుంది పుట్ట కదా. అది దానికి శంకేదో పోయింది కాలిపోవటం వల్ల. అది జ్ఞాని యొక్క అహంభావన కూడా అలాగే ఉంటుంది. ఉన్నట్టు ఆడుకు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది వాణ్ణి బంధించు. సీక్ యువర్ సోర్స్. నీ మూలంలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. నీ మూలంలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. Find out where the thought I springs from. ఈ మూల తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో అక్కడ దాన్ని చూడు, ఆ ప్లేస్ని చూడు. ఈ మూల తలంపు నీకు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో దాని మూలాన్ని నువ్వు మూల తలంపు యొక్క మూలాన్ని చూడు. మూల తలంపు యొక్క మూలాన్ని చూస్తే ఇతర తలంపులన్నీ కూడా వాటంతటే వాడిపోతాయి, వాడిపోయి మాడిపోతాయి. మనం ఏమనుకుంటున్నామంటే దేహం గొడవలేకపోతే ప్రపంచం గొడవలేకపోతే మనకు సుఖం ఉండదు ఏమనుకుంటున్నామంటే, మనం దేహం కూడా మర్చిపోతాం అనుకోండి, మనం లోకం కూడా మర్చిపోతామేమో అనుకోండి, మనకు సుఖం ఉండదేమో నువ్వు అనుకుంటున్నావు. అలా కంగారు పడకు. నీకు గాఢ నిద్రలో దేహం లేనప్పుడు సుఖం, లోకం లేనప్పుడు నీ సుఖానికి ఏమీ లోపం లేదు. నీ సుఖానికి లోపం లేదు. ఈ దేహం గొడవ లేనప్పుడు, లోకం గొడవ లేనప్పుడు, దేవుడు గొడవ లేనప్పుడు గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావు కానీ అసుఖంగా లేవు. సుఖంగా ఉన్నా కానీ అసుఖం లేదు. అంటే నీ సుఖానికి దేహం కారణం కాదు, లోకం కారణం కాదు, నీ స్వరూపమే నీ సుఖానికి కారణం. అంటే నువ్వు చనిపోయిన తర్వాత మనకి ఏది కనపడదు? దేహం కనపడదు. చనిపోయిన తర్వాత ఏం కనపడదు మనకి? దేహం కనపడదు. అంటే దేహం పోతే నీకు సుఖం పోతుందేమో అనుకుంటున్నావు, దేహం పోతే నీకు సుఖం పోతుందని అనుకోవద్దు. గాఢ నిద్రలో కూడా నీకు దేహం గొడవలేదు కాబట్టి నీకు సుఖానికి ఏమి డౌట్ వచ్చింది అంటున్నారు. అంటే మన సుఖం అంతా, మన శాంతి అంతా, మన ఆనందం అంతా దేహం మీద ఆధారపడి ఉందనుకుంటున్నాం. దేహం అణిగిపోయినప్పుడు కూడా నీ సుఖానికి, నీ శాంతికి, నీ ఆనందానికి ఏమి లోటు లేదు. నీకు తెలుస్తున్న గాఢ నిద్రలో నీకు దేహం గొడవ లేదు, ప్రపంచం గొడవ లేదు, దేవుడు గొడవ లేదు, శాస్త్రం గొడవ లేదు, జన్మల గొడవ లేదు, పూర్వజన్మల గొడవ లేదు, రాబోయే జన్మల గొడవ లేదు. ఏం చేతి నీకు గాఢ నిద్రలో రాబోయే జన్మలు కూడా ఎందుకు లేదు చెప్పండి? మీకు మళ్ళీ జన్మ ఎక్కడ పుడతాం, మళ్ళీ జన్మలోకి మనం ఎక్కడికి వెళ్తామని కూడా నీకు ఎందుకు లేదు చెప్పండి? గాఢ నిద్రలో రాబోయే జన్మల కారణాలన్నీ మనసులో ఉన్నాయి. రాబోయే జన్మల కారణాలు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. ఆ గాఢ నిద్రలో ఏది అడిగిపోయింది? మనసు అడిగిపోయింది. కాబట్టి రాబోయే జన్మలు గొడవ కూడా లేదు. కృష్ణుడు అన్నాడు గీతలో, నువ్వు రాబోయే జన్మలు తప్పించుకోవాలంటే ఒక ఉపాయం ఉంది. భగవంతుడు చెప్తున్నాడు, రాబోయే జన్మలు తప్పించుకోవాలంటే ఒక ఉపాయం ఉంది. నీకు బుద్ధి ఒకటి ఉంది కదా, దేవుడు ఉన్నాడో లేదు నీకు తెలియదు, బుద్ధి తెలుస్తుంది కదా. నీ బుద్ధి, నీ బుద్ధిని సమానం చేసుకో, హెచ్చు తగ్గులు లేకుండా నీ బుద్ధిని సమానం చేసుకో. నీ బుద్ధిని ఎప్పుడైతే హెచ్చు తగ్గులు లేకుండా సమాన బుద్ధి ఎప్పుడైతే చేసుకున్నావో, ఒకవేళ నీకు ఏదైనా పాపం ఉన్నా పుణ్యం ఉన్నా రెండు కాలిపోతాయి. పుణ్యం ఉంటే మంచి లోకాలు వస్తాయి, పుణ్యం ఉంటే మంచి జన్మలు వస్తాయి, పాపం ఉంటే చెడ్డ జన్మలు వస్తాయి. నీ బుద్ధి ఎప్పుడైతే సమానం అయిపోయింది, ఈ లోకంలో పుణ్యం కాలిపోతుంది, పాపం కాలిపోతుంది, ఇంకా పునర్జన్మ యేసువులన్నీ పోతాయి, నువ్వు జ్ఞానం అయిపోతావు, అయితే నీ బుద్ధిని ఇక్కడ సమానం చేసేసుకో, అందులోంచి ఇందులోంచి బయటకు వచ్చేస్తావు అన్నాడు. ఇది ఒక ఉపాయం చెప్పాడు కృష్ణుని గీతలో. నీ బుద్ధిని సమానం బ్యాలెన్స్ చేసేసుకో, నీ బుద్ధిని బ్యాలెన్స్ చేసేసుకో. ఒకవేళ నువ్వు బుద్ధిని ఎలా ఎప్పుడైతే సమానం చేసుకున్నావు అనుకో, నీలో ఏదైనా పాపం ఉందనుకో, లేకపోతే పుణ్యం ఉందనుకో, ఆ పుణ్యము పాపము అనుభవించకుండా కాలిపోతాయన్నాడు. నీ అనుభవానికి రాకుండానే అవి కాలిపోతాయన్నాడు. గురువు అనుగ్రహం నీకు బాగా ఉందనుకోండి, గురువు అనుగ్రహం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, వాడు నీ శరీరంలోంచి ప్రాణం పోయేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఏ కారణం వల్ల నీకు రాబోయే జన్మ వస్తుందో చూస్తూ ఉంటాడు. అది వాడు ఏం చేస్తాడంటే, నీ గురువు ఏం చేస్తాడంటే, గురువు సూక్ష్మలోకం నీకు కల్పించి ఆ సూక్ష్మలోకంలో ఆ దోషం మీరు ఏ దోషం ఉందో ఆ దోషం నీ చేత అనుగ్రహింపజేసి బయటకు లాగేస్తాడు. వాడు ఇంటర్ఫీర్ అవ్వాలని అనుకుంటాడు అనుకోండి, అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, సూక్ష్మలోకంలో ఆ పునర్జన్మ వచ్చే హేతువుని సూక్ష్మలోకం ఒకటి కల్పించాలి. లోకంలో మీరు ఆ బలహీనతను అనుభవించేలాగా ఏదో కొన్ని క్షణాలు, ఎక్కువసేపు కాదు, కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాలు మీ చేత అనుభవింపజేస్తాడు. అనేది మీ చేత ఆ బలహీనతలు ఆయన తీసేస్తాడు, తీసేసి మీకు జ్ఞానం ఇచ్చేస్తాడు. అది ఎంతోసేపు, లాస్ట్ మినిట్ లో ఒక 5 మినిట్స్ లో 10 మినిట్స్ లో కోర్స్ అంతా అయిపోతుంది. చూసారా, ముక్కులో గాలి ఒకసారి గాలి పీల్చుకోలేదు. మనం చచ్చిపోయే ముందు గాలి కోసం కొట్టుకుంటా ఉంటాం, మనం ఏమో ఈ బాధలో ఉంటాం. గురి ఏమో వాడు చేసి పని ఆడు చేసేస్తాడు. వాడు గురువు అంటారు. ఆ టెండెన్సీ స్పీడ్ అనుకోండి, వాడు మళ్ళీ మీరు ఒక ఏదో కొత్త శరీరంలోకి వెళ్ళి 100 ఏళ్ళు అక్కడ ఉండాలి. 100 సంవత్సరాలు అనుభవించవలసింది ఒక 5 మినిట్స్లో లాగేస్తాడు. అంటే 5 మినిట్స్ అనేది మీకు ఎందుకు సూక్ష్మలోకాన్ని సృష్టిస్తాడంటే, నీ బలహీనత ఏదో నీకుందని తెలియకుండా వాడు బయటికి రావడానికి అవకాశం చట్టం ఒప్పుకోదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, నీకు ఏ బలహీనత ఉందో నీకు తెలియాలి. నీకు తెలిసిన తర్వాత గురువు లాగేయచ్చు. నీకు తెలియకుండా గురువు లాగడానికి గురువుకి అవకాశం లేదు. అంటే మీరు 100 సంవత్సరాలు అనుభవించవలసిన కోర్సు ఒక 5 మినిట్స్లో మీ చేత అనుభవింపజేసి బలహీనత నీకు ఉందంటే నీకు తెలియజేసి అప్పుడు ఆ వీక్నెస్ నుంచి మిమ్మల్ని విడుదల చేస్తారు. వాడు గురువు. అంచేత మీరు ఏదైనా పనులు చేస్తున్నారు, మీరు ఉపన్యాసాలు చదువుతున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, మీకు అర్థమవుతుంది, సత్తరవుడు కట్టిస్తున్నారు, గుళ్ళు కట్టిస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, మీ ఊళ్ళు దేవాలయాలు కూడా కట్టిస్తున్నారు, చాలా పుణ్యకార్యాలు చేస్తున్నారు. ఈ అమ్మగారు ఏ గుడి కట్టించారు, నీ తవ్వించారా లేదా గోడ కట్టించారా లేదా చెరువు తవ్వించారా లేదా, ఈ చట్టావర్గాలు దేవుడికి ఎందుకు, దేవుడికి ఏం అక్కర్లేదు. అట్లా ఈ యబౌ ఆల్ దీస్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవేమి చూడట్టిన వాడు. మీకు అర్థమవుతుంది, మీరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేశారా, లేదా మండలం ప్రెసిడెంట్ చేశారా, లేదా హాస్పిటల్ కట్టించారా, లేదా గుడి కట్టించారా, అవి ఏం గొడవ అక్కర్లేదు కట్టిన వాడికి. ఈ చిల్లర మండల గొడవలైన ఈ పెంట గొడవలైనా వాడికి మీద పెట్టుకోవటం, వాడు సరిగ్గా మీకు మోక్షం ఇవ్వాలని అనుకున్నప్పుడు లోపల ఈ బాడీ సెన్స్, ఈగో సెన్స్, ఇండివిజువల్ అయి ఆ లోపల అహంభావన, ఆ దేహభావన ఉందో లేదో అది ఒకటే చూసుకుంటాడట. మీకు మోక్షం ఇచ్చే మిగతా కూడా నేను గుడి కట్టించాను, గోపం కట్టించానంటే నీకు పుణ్యం ఇస్తాను, వెళ్ళి అక్కడ వెళ్ళి శుభ్రంగా క్షీరాణం కాదు, వైకుంఠానికి పంపుతాం, 4 రోజులు ఆడమంటారట. మీకు మట్టికి జ్ఞానం ఇవ్వడం మోక్షం ఇవ్వడం. అలా కాదని నేను గుడి కట్టించాను, అక్కడ సైతాలు కట్టించాం, మరి ఇక్కడ సత్తలో కట్టించాం, కట్టించే కట్టిస్తే నీకు పుణ్యం వస్తుంది, అనుభవం ఉంది కానీ పరమాణం వచ్చింది కానీ రోజుకు 10 పూట్ల అన్నం చింది కానీ చెప్తే నీకు పుణ్యలోకాలకు పంపిస్తాడు కానీ నీకు మోక్షం ఇవ్వడు. నీకు మోక్షం ఇచ్చే ముందు, నీకు జ్ఞానం ఇచ్చే ముందు, ప్రకృతిలోంచి నేను విడుదల చేసే ముందు ఒకే ఒకటి చూస్తాడండి, 2 చోట్ల 3 చోట్ల 4 చోట్ల ఒకటే చూస్తాడండి. నీకు ఈగో ఉందా లేదా, ఆ దేహబుద్ధి నీకు ఉందో లేదో చూస్తాడు. దేహబుద్ధి లేదా నేను నీకు మోక్షం ఇచ్చేస్తాడు. ఆ దేహబుద్ధి రవ్వంత ముళ్ళంత చింతాకంతమా నీకు ఎప్పుడు బయటకు తోడేస్తాడు. ఆ బైబుల్లో వేసుకుని చెబుతాడు, ఈ చచ్చిపోయిన తర్వాత దేహబుద్ధి ఉన్నవాళ్ళు అయితే సిల్క్ చొక్కాలు కడుక్కుని సెంటర్లు రాసుకుని ఫ్రంట్ సీట్ లో కూర్చుంటారు అక్కడ. అవి యేసుక్రీస్తు అంటాడు, మీ ముఖాలను ఎప్పుడు చూడాలి, మీరెవరో నాకు తెలియదు, బయటకు పొందని చెబుతానన్నాడు. ఈ సిల్క్ చొక్కాలు ఒకటేసుకుని లాల్చీలు ఒకటేసుకుని ఫ్రంట్ సీట్ లో కూర్చుంటారు అక్కడ. నీకు అర్థమవుతుంది అంటే ఆ దేవుడికి బాగా మనం కనిపిస్తా వాడు మోక్షం ఇచ్చేస్తాడమ్మా. వాడు అంటాడంటే నీ ముఖాలు ఎప్పుడు చూడాలి, మీరెవరో నాకు తెలియదు, నేను మీరు బయటకు పొండి అంటాడట్ని. ఈ సిరికి చొక్కాలు కాయంగానంతా కూడా అంటే ఇక్కడ ఇక్కడ అలవాటు ఉంది కదా, ఎదురు గెంటుకొని వచ్చేది ఎదురు కూర్చుంటారు. అలాగే చచ్చిపోయిన తర్వాత ఫ్రంట్ సీట్లోకి సిద్ధం ఉంటారు అట్ని. వాడు దేవుడు అంటాడు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదా, మీరెవరో నాకు తెలియదు, పరిచయమైన వ్యక్తి, మీరు బయటకు పొండి కూర్చుంటే చివరు ఎక్కడో కూర్చోండి అని చెబుతాడట. వారు చూసేది నీకు ఈగో లోపల అజ్ఞానం ఉందో లేదో చూస్తాడు కానీ ఏదో సత్తలో కట్టించాడు నాకు మోక్షానికి అని అయితే బయటకు పొమ్మంటాడు అనమాట. ఏ వస్తువు అయితే మనం పొందుదాం అనుకున్నావో ఆ వస్తువు అనుగ్రహం లేకుండా దాన్ని పొందలేదు. అంటే నువ్వు డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, నువ్వు డిమాండ్ చేస్తే ఇది వస్తేది కాదు. ఆయన సంతోషం కలిగి ఆయన నా స్వరూపాన్ని నీకు ఇవ్వాలి. అంతేకాదు నాకు అది చేశాను ఇది చేశాను డిమాండ్ చేస్తే వీళ్ళు లేదు ఒకటే చూస్తాడు, నీ లోపల అజ్ఞానం ఉండలేదా, నీకు దేహబుద్ధి ఉండలేదా, నీకు ఆ ఇండివిజువల్ అయి ఉండలేదా, ఆ ఫాల్స్ అయి ఉండలేదా, ఆ బాడీ బౌండ్ అయి ఉండలేదా, ఆర్టిఫిషియల్ అయి ఉండలేదా, అది ఉండలేదా, అది లేకపోతే మోక్షం ఇస్తాడు, అది ఉంటే బయటకు పొమ్మంటాడు. అంతే ఆ లోపల అజ్ఞానం ఉందా లేదా అంటే మిగతా గొడవలో వెళ్ళడం, మిగతా గొడవలోకి వాడు అది ఉందా లేదా, అది ఉందంటే బయటకు పొమ్మంటాడు, లేదంటే నీకు లిబరేషన్ ఇచ్చేస్తాడు. అంతే ఒకవేళ నీకు అజ్ఞానం పోతాంటే అహంకారం పోతాంటే పోతే పోనమంటారు, దాన్ని పట్టుకోవద్దు అంటున్నారు. ఇవ్వని ఉండమని ఉండమని అక్కడ రద్దు పోతానంటే పోనివ్వండి. ఇఫ్ యూ లెట్ ద ఈగో గో యు విల్ అచీవ్ సెల్ఫ్ రియలైజేషన్. పోయేది పోతే అప్పుడు ఉన్నది ఏదో మీకు ఉన్నట్లుగా వ్యక్తమవుతుంది. అదే రియలైజేషన్, అదే గాడ్ రియలైజేషన్, అదే సెల్ఫ్ రియలైజేషన్, అదే ఇమ్మార్టాలిటీ. రమణ మహర్షి గారు ఒక వండర్ఫుల్ మాట చెప్పారు, ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత మీరు కొత్త శరీరంలో లభిస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కొత్త శరీరంలో లేకటం లేదు, మీ మనసులోనే మీరు లభిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా చూడండి, ఏ ఉపనిషత్తులో ఉండి చెప్పండి నేను అందాలో. అంటే మీ మనస్సులోనే లభిస్తారు, ఆ మనస్సులోనే రికవాలని మీకు బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి దేహం కావాలి కాబట్టి ఆ దేహం వస్తుంది ఆ మనస్సుకి. మీరు లోపల ఈగో ఉన్నంత కాలం ఏదో రకమైన బలజాతి ఏదో యొక్క తలంపు మిమ్మల్ని కలుపుతూ ఉంటుంది, మీ చెల్లింపజేస్తూ ఉంటుంది, మీకు దుఃఖం కలగజేస్తూ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి, దేహం లేని వాడికి రోగం లేదు, అహంభావం లేని వాడికి బాధ లేదు. ఎంత బాగుందో చూడండి, దేహం లేని వాడికి రోగం లేదు, అహంభావం లేని వాడికి భావన లేదు, భావం లేకపోతే దుఃఖం లేదు, తలంపు లేకపోతే నీకు దుఃఖం లేదు. ఈ తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మాయనేని నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, మాయనేని నుంచి వస్తున్నాయి. ఈ మాయనేని ఎవరైనా నువ్వు ప్రశ్నించుకుంటే ఏమవుతుంది, అది ఉపసంహరించబడుతుంది. అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుంది, అక్కడికి ఉపసంహరించబడుతుంది. దాని మూలం అది చూస్తే అది నశిస్తుంది. అక్కడ అది నశించిన వెంటనే నువ్వు పోవు, నీవెవడో నీకు తెలుస్తుంది. ఓ గడ్ ఆబ్జెక్టివ్ఫుల్, ఓ గడ్ ఆబ్జెక్టివ్ఫుల్, ఓ గడ్ ఆబ్జెక్టివ్ఫుల్, ఓ గడ్ ఆబ్జెక్టివ్ఫుల్. I do bow at the feet, I do bow at the feet, oh God is beautiful, oh God is beautiful, oh God is beautiful, oh God is beautiful. Thou were green in the forest, thou were high in the mountain, thou were restless in the river, thou were grey in the ocean. Oh God is beautiful, oh God is beautiful, oh God is beautiful, oh God is beautiful. I do bow at the feet, I do bow at the feet, oh God is beautiful, oh God is beautiful, oh God is beautiful, oh God is beautiful. I do bow at the feet, I do bow at the feet, oh God is beautiful, oh God is beautiful, oh God is beautiful, oh God is beautiful. Thou art green in the forest, ఎవరు హై ఇన్ ద మౌంటైన్ దవరు రెస్ట్లెస్ ఇన్ ద రివర్ దవరు గ్రే ఇన్ ద ఓషన్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ దౌవర్ సింపథీ టు ద సర్ఫుల్ దౌవర్ సర్వీస్ టు ద సర్వీస్ఫుల్ దౌవర్ బిస్ట్ టు ద యోగి దౌవర్ లవ్ టు ద లవర్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ I do bow at the feet. I do bow at the feet. Oh, God beautiful. Oh, God beautiful. Oh, God beautiful. Oh, God beautiful. Deliver sympathy to the sorrowful. Deliver service to the serviceful. Deliver bliss to the yogi. Deliver love to the lover. ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ దౌవర్ సింపథీ టు ద సర్ఫుల్ Dhavar service to the serviceful. Dhavar bliss to the yogi. Oh God beautiful. Oh God beautiful. Oh God beautiful. Oh God beautiful. I do bow at the feet. I do bow at the feet. Oh God beautiful. Oh God beautiful. ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ దౌవర్ బ్లిస్ టు ద యోగి దౌవర్ లవ్ టు ద లవర్ దౌవర్ సర్వీస్ టు ద సర్వీస్ఫుల్ దౌవర్ సింపథీ టు ద సారఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ 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 ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఐ డూ బౌ ఎట్ ద ఫీట్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ ఓ గడ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ఆల్.